தக்வாக்விசர்கோ ஜனதாக விப்லவோ யஸ்மின் பிரதிஸ்லோகம் அபத்யவத்யபி நாமான்யனந்தஸ்ய யசோங்கிதானிய ஸ்ருண்வந்தி காயந்தி க்ருணந்தி சாதவஹ.
பௌதிக ஜீவிதமனே தப்புதாரி பட்டி பிரயாணிஸ்தున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేటువంటిది శ్రీకృష్ణు యొక్క దివ్యమైన నామరూపగుణ లీలలతో నిండినటువంటిది అని శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైన వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైనటువంటి సాధు మహాత్ములు శ్రద్ధగా శ్రవణం చేస్తారు, కీర్తిస్తారు, అంగీకరిస్తారు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தைவீம் சரஸ்வதீம் வ்யாஸம் தத்தோ ஜயமுதீரயேத் நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதிர் உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகீ மூகாம் கரோதி வாசாலம் அங்கோம் லங்கயதே கிரிம் யத் கிருபாதமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரிணம் பரமானந்த மாதவம் ஸ்ரீசைதன்ய ஈஸ்வரம் கிருஷ்ணாய வாசுதேவாய தேவகீ நந்தனாய ச நந்தகோபகுமாராய கோவிந்தாய நமோ நமஹ.
சதுவுத்துன ஸ்ரீமத் பாகவதம் அத்தியாயம் ஸ்கந்தம் 11 அத்தியாயம் 5 ஸ்லோகம் 10.
சர்வேஷு சஸ்வத்தனு ப்ருத்ஸ்வவஸ்திதம் யதா கமாத்மானமபீஷ்டமீஸ்வரம் வேதோபகீதம் சன ஸ்ருண்வதே புதா மனோரதானாம் ப்ரவதந்தி வார்த்தயா.
భావము భాష్యము చెప్పినది అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. భావము భగవానుడు ఎల్ల దేహదారుల హృదయములలో నిత్య విలసితుడై ఉన్నాడు. అయినను ఏ భౌతిక వస్తువును కలవనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఆకాశం వలె అతడు వేరుగా నెలకొని ఉన్నాడు. ఆ విధంగా దేవదేవుడు పరమ ఆరాధ్య విషయము, సమస్తమునకు పరమనియామకుడు అయి ఉన్నాడు. వేదములందు ఆ భగవంతుడు విస్తృతంగా కీర్తించబడి ఉన్నను జ్ఞానరహితులు అతనిని గురించి వినకోరరు, వినాలని అనుకోరు. మైదున భోగము, మాంసభక్షణం వంటి ఇంద్రియభోగ కర్మలతోనే ముడిపడి ఉండేటువంటి మనోరథముల చర్చయందే వారు తమ కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. భాష్యము భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు వేదేశి సర్వైరు అహమేవ వేద్యః అని పలికాడు. పరతత్వమైనటువంటి ఆ భగవంతుని తెలుసుకోవడమే సమస్త వేద జ్ఞానం యొక్క లక్ష్యం. ఆ వేద ప్రయోజనం సాక్షాత్తుగా వేదవాంగ్మయమునందును ఆత్మదర్శులైనటువంటి ఆచార్యుల చేతను స్పష్టంగా చెప్పబడినప్పటికీ మూర్ఖులైనటువంటి వారు ఈ సరళ సత్యాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. మైదున క్రియలు తమ జంటను గురించి, మైదున అనుభవముల గురించి చర్చిస్తూ వారు అక్రమ మైదున భోగాన్నే ఇష్టపడుతూ ఉంటారు. మాంసభక్షణం, మంచి హోటల్ గురించి మిత్రులకు తెలియజేయటం ఎందు వారు అమితోత్సాహాన్ని కలిగి ఉంటారు. త్రాగుడు మత్తు పదార్థ స్వీకారాల మత్తును వివరిస్తూ మద్యము మగువ మాదక ద్రవ్యాలను పొగడంలో వాళ్ళ ఎంతో ఇష్టాన్ని కలిగి ఉంటారు. అలాంటి ఇంద్రియ భోగులు టెలిఫోన్లలో ఒకరినొకరు పిలుచుకొని క్లబ్బుల్లో కలుసుకొని వేట త్రాగుడు జూదాలు వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క జీవితాలని తమో గుణ సంపూర్ణం గావించుకుంటూ ఉంటారు. పరతత్వమైనటువంటి కృష్ణ గురించి చర్చించడానికి వాళ్ళకి సమయం కానీ ఇష్టం కానీ ఆసక్తి కానీ ఎంతమాత్రం ఉండవు. దురదృష్టవశాత్తు వారు భగవంతుని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి బుద్ధి చెప్పడానికే ఆ దేవదేవుడు వారిని కఠినంగా శిక్షిస్తూ ఉంటాడు. సమస్తము భగవంతునికే చెందినటువంటిది, సమస్తము ఆ భగవంతుని ఆనందం కోసమే ఉద్దేశించబడినటువంటిది. జీవుడు తన కార్యకలాపాలను భగవంతునికి ఆనందముతో జతకూర్చినచో అమితానందాన్ని అనుభవించగలడు. ఏన సత్వం శుద్ధేది అస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. వాస్తవానికి భౌతికమైనటువంటి కార్యాలలో సుఖమనేదే లేదు. నిజ జీవితాన్ని తిరిగి తీసుకుని రావడానికే భగవంతుడు కరుణతో బద్ధజీవుని శిక్షిస్తూ ఉంటాడు. దురదృష్టవశాత్తు లౌకిక జనులు భగవద్గీత యందలి భగవంతుని యొక్క ఉపదేశాన్ని కానీ శ్రీమద్ భాగవతం వంటి పురాణములలో భగవంతుని యొక్క ప్రతినిధులు పలికేటువంటి సందేశాన్ని కానీ లక్ష్యపెట్టరు. దానికి బదులు అట్టి ఇంద్రియ భోగులు తామే పరమ బుద్ధిమంతులమని పండితులమని భావిస్తూ ఉంటారు. నిజానికి ప్రతి లౌకికుడు తాను పరమ బుద్ధిమంతుడని చెప్పి తలుస్తూ వాస్తవమైనటువంటి సత్యాన్ని వినడానికి ఏమాత్రం సమయం లేకుండా ఉంటాడు. అయినప్పటికీ ఈ శ్లోకనం తెలుపబడినట్లుగా దేవదేవుడు భద్రజీవుని యొక్క హృదయమునందు ఓపికగా వేచి ఉండి జీవుని ప్రక్కనే కూర్చొని భగవంతుణ్ణి గుర్తించడానికై ఆ జీవుని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ రీతిగా భగవంతుని గుర్తించడమే బద్ధజీవుని యొక్క సకల శుభానికి సుఖానికి సంతోషానికి మూలమై ఉన్నది. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలై స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలై శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భాగవతంలో ఈ శ్లోకం ద్వారా మనకి నవయోగింద్రుల్లో చమసుడు తెలియజేస్తున్నాడు, భగవంతుడిని గురించి శ్రవణం చేయడం అనేటువంటిది ఎంత ముఖ్యం, భౌతికమైనటువంటి ఉద్దేశాలతో లౌకికమైన భావంతో ఇంద్రియ భోగాన్నే పరమగమ్యంగా భావించేవాడు ఆ శ్రవణానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడు. ఈ విషయాలు చాలా స్పష్టంగా ఇందులో చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకం గురించి చెప్పమని చెప్పన్నప్పుడు నేను అన్నాను, ఈరోజు ఒక పండుగ శుభ సందర్భం ఉంది కాబట్టి నేను ఆ పండుగ గురించి చెప్తాను, ఈ శ్లోకం గురించి ప్రస్తావించను అని చెప్పి అన్నాను. లక్ష్మీదేవి అన్నారు, లేదు ఈ శ్లోకం నుంచే నువ్వు ఈరోజు పండుగ విశేషం గురించి చెప్పమన్నారు. సరే అని చెప్పేసి నేను అన్యమనస్కంగానే శ్లోకం తీసుకొని దాని భావము భాష్యం అంతా చదివినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు కూడా మనము మన పెద్ద వైష్ణవుల యొక్క సూచనలను తీసుకోవడం ద్వారా మనం ఒక సందేశాన్ని, అందులో మనం ఒక సంతోషాన్ని పొందగలుగుతాము, దాన్ని ఇతరులకు పంచిపెట్టగలుగుతాం. ఈ శ్లోకం భాష్యం అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది, శ్లోకం మీరు చూడండి ఏమని ఉందో, చివరి పాదం మనోరథానాం ప్రవదంతి వార్తయ. మనస్సు అనే రథం ఎక్కినటువంటి వాడికి కృష్ణుని గురించి శ్రవణం చేయడానికి వినగోరడు, ఆసక్తి ఉండదు. సో మనోరథం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ మనోరథం నుంచి భగవంతుడు మనల్ని తన వైపుకు మళ్లించుకోవడానికి అనేక అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడంట. భాష్యం చివరిలో చెప్తున్నారు, ప్రోత్సహిస్తూనే ఉంటాడంట భగవంతుడు జీవుణ్ణి ఎప్పుడు పక్కనే కూర్చొని. ఎందుకంటే ఏదో ఒక విధంగా జీవుణ్ణి మనోరథం నుంచి పక్కకి తీసుకుని రావాలి. సో మనోరథం నుంచి జీవుణ్ణి పక్కకి తీసుకుని రావడానికి ఈరోజు భగవంతుడు మనకిచ్చిన ప్రోత్సాహం ఏంటంటే జగన్నాథ రథం. ఎందుకంటే మనోరథంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి సద్గుణాలు కలిగి ఉండడు. భాగవతంలో ఒక శ్లోకం చెప్తారనమాట, ఏమనంటే యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్ గుణే సత్ర సమాసతే సుర హరావ అభక్తస్య కుతో మహద్గుణ మనోరథే ధావతి నాసతో భై. ఎవరైతే భగవంతునికి భక్తుడై ఉంటాడో అలాంటి వ్యక్తికి దేవతలకు ఉండేటువంటి సకల సద్గుణాలు వస్తాయి. హరావ అభక్తస్య, భగవంతుని భక్తుడు కానటువంటి వాడికి కుతో మహద్గుణ, ఎక్కడి నుంచి వస్తే మంచి గుణాలు రావు. ఎందుకు రావు? మనోరథే ధావత నాసతో భై, నాసత ధావతో భై. ఎందుకంటే మనస్సు అనే రథాన్ని ఎక్కి కూర్చున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి సద్గుణాలు వచ్చేటువంటి అవకాశం లేదనమాట. మనస్సు అనే రథం ఎక్కితే, మనస్సు అనేది అనంతకాలంగా ఎన్నో ఎన్నో కల్మషాల చేత, అనర్థాల చేత పూర్తిగా ఆవహించబడిపోయింది కాబట్టి మనస్సు అనే రథం ఎక్కిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే మైదిన భోగము, మాంస భక్షణము, తదితర ఇంద్రియ భోగాల్లోనే ఎప్పుడు నిమగ్నమై ఉంటాడు. అలా ఎప్పుడు ఇంద్రియ భోగాలతో ముడిపడి ఉండేటువంటి మనోరథాల చర్చయందే తమ కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే చర్చ. మనస్సు అనే రథం ఎక్కిన వ్యక్తి ఏం చర్చిస్తాడంట? ఫోన్ కొడతాడు, ఆ హోటల్కి వెళ్ళేవా భలే ఉంటుందిలే, ఎక్కడ ఏదో 65 ఏదో 95 భలే ఉంటుంది అని చెప్పేసి దాని గురించి గంటల గంటల మాట్లాడతాడు. చర్చలు, సంభాషణలు, సదస్సులు, సమీక్షలు, అన్నీ దేనికోసం అంటే మద్యము, మగువ, మాంస భక్షణము, తదితర ఇంద్రియభోగ కార్యక్రమాల కోసము చర్చలన్నీ కూడా ఎవరికి? మనస్సు అనే రథం ఎక్కినటువంటి వాళ్ళకి. ఈరోజు పండుగ శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర. ఈ జగన్నాథస్వామి రథయాత్ర గురించి మనం చర్చించడం ద్వారా మనస్సు అనేటువంటి రథం నుంచి కాసేపు యువతులకు రాగలుగుతాం. ఈ రథయాత్రనే జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోగలిగితే మనస్సు అనే రథం నుంచి మనం బయటకు వచ్చేసి భగవంతుని యొక్క రథంలో, భగవంతుని యొక్క సారథ్యంలో మనం ప్రయాణం చేయగలుగుతాం. రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జీవుణ్ణి మనోరథం నుంచి పక్కకి తీసుకురావాలి. ఏదో ఒక విధంగా ఇంద్రియ భోగకర్మల్లో ఈ రకరకాలైన విషయాలను గంటల గంటలు చర్చించడంలో ఆసక్తి పడి ఉన్నటువంటి జీవునికి తన యొక్క దివ్యమైనటువంటి లీలల ద్వారా జీవుడికి ఆసక్తిని కాసేపు ఈ ప్రాపంచికత నుంచి పరమార్థం వైపు తీసుకురావాలి అనేటువంటిది భగవంతుడు ఆయన శుద్ధ భక్తుల యొక్క ఆలోచన అనమాట. ఎప్పుడు కూడా మన చైతన్యాన్ని, చింతన, భావన, సంకల్పం అనేటువంటి మూడు లక్షణాలు కలిగి ఉన్న చైతన్యాన్ని భగవంతుని వైపు తీసుకురావాలని చెప్పి భగవంతుడే ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ భాష్యంలో అదే చెప్తున్నారు, జీవుడు ప్రక్కనే కూర్చొని భగవంతుడిని గుర్తించడానికి ఆ భగవంతుడే జీవుణ్ణి మాటి మాటికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుని గుర్తించడమే బద్ధజీవుడికి సకల శుభాలకి, సుఖానికి, సంతోషానికి మూలమై ఉన్నది అని చెప్పంటున్నారు. భగవంతుడు మనందరి యొక్క శుభం కోసం, సుఖం కోసం, సంతోషం కోసం ఆయన ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని, దాని చరిత్రని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సత్యయుగంలో బ్రహ్మదేవుడి తర్వాత 25 వంశంగా వచ్చేటువంటి ఇంద్రదన్మ మహారాజు అవంతిపురం రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు మాళవ దేశాన్ని. ఆ ఇంద్రదన్మ మహారాజు భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి ఎప్పుడూ పరితపిస్తూ ఉన్నాడు. భగవంతుని ప్రత్యక్షంగా ఈ కలియుగంలో ముఖాముఖి దర్శనం చేసుకునే అవకాశం ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అనమాట. అలా ఆయన ఎదురు చూస్తూ తన మంత్రికి చెప్పాడు, ఈ కలియుగంలో భగవంతుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకునే ప్రదేశం ఏదన్నా ఉంటే, పుణ్యతీర్థం ఏదన్నా ఉంటే దాని గురించి తెలుసుకోండి అని. మంత్రి అందరు తీర్థయాత్రికుల్ని కూడాను ఒక సభ ఏర్పాటు చేసి ఆ తీర్థయాత్రికులను అడిగారు, మీరు తీర్థయాత్రలు చేస్తున్నారు కదా, ఎన్నో క్షేత్రాలు దర్శనాలు చేస్తున్నారు కదా, భగవంతుని ప్రత్యక్షంగా ముఖాముఖి దర్శనం చేసుకునేంత భావన, అంత గొప్ప ఆధ్యాత్మిక తన్మయత్వం కలిగిన ప్రదేశం ఏది మీ తీర్థయాత్రలో? అప్పుడు ఒక తీర్థయాత్రికుడు ముందుకు వచ్చి, పురుషోత్తమ క్షేత్రంగా పిలువబడేటువంటి నీలగిరి పర్వతం దగ్గర నీలిమాధవుడు ఉన్నాడు, శంఖచక్ర గదాపద్మలతో భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఆ భగవంతుని కనుక దర్శనం చేసుకుంటే కలిగిన ఆధ్యాత్మిక అనుభూతి, ఆ పరవశం పట్టలేనంత పరవశం ఉంది. నీలగిరి పర్వతం పైన ఒక రావి చెట్టుకినను రోహిణీకుండం అనేటువంటి ఒక తీర్థానికి మధ్యలో ఈ విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మీరు దర్శనం చేసుకోండి అని చెప్పన్నాడు. అలా చెప్పిన తర్వాత ఆ తీర్థయాత్రికుడు వెంటనే వెళ్ళిపోయాడు. రాజు వెంటనే ఆ తీర్థయాత్రికుడి కోసం వెతికించిన దొరకలేదు. అప్పుడు ఏం చేశాడంటే, రాజు తన దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులను పిలిచి అడిగాడు, ఆ తీర్థయాత్రికుడు చెప్పినటువంటి గుర్తులు ఉన్నటువంటి దిశలో ఎవరైనా సరే వెళ్ళి వెతుకుతారా అని చెప్పేసి. అప్పుడు విద్యాపతి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ముందుకు వచ్చి, నేను ఆ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ బ్రాహ్మణ భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఒరిస్సా దేశానికి, ఉత్కళ దేశానికి వస్తాడు. ఆ తీర్థయాత్రికుడు చెప్పిన గుర్తులన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ నీలగిరి పర్వతాల దగ్గరికి వస్తే అది ఒక దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో పర్వత భాగానికి ఎలా చేరాలో తెలియదు, అక్కడ భగవంతుడు నీలిమాధుని ఎలా దర్శించాలో తెలియదు. చివరికి ఆయన అలసిపోయి అక్కడ శబర అనేటువంటి ఒక గ్రామం ఉంటే, ఆ గ్రామం దగ్గర ఒక ఇంటికి వెళ్ళేసి దాహంతో నీళ్లు అడిగితే ఒక యువతి నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. నీరు త్రాగిన తర్వాత అతను భావిస్తాడు, ఈ ఇల్లు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంది అనుకుంటాడు. అనుకుని ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే ఆమె సమ్మతిస్తుంది అనమాట. పరిచయాలు పెరిగిన తర్వాత, ఇక్కడే కొన్ని రోజులుండి నేను నా తీర్థయాత్రలో విశ్రాంతి తీసుకుంటానని విద్యాపతి చెప్తే, ఆ ఇంటి యజమాని అయినటువంటి విశ్వావసం అనేటువంటి కోయగూడెం నాయకుడు దానికి అంగీకరిస్తాడు. కొన్ని రోజులు అక్కడే ఉండి అన్వేషణ చేస్తూ ఉంటాడు, అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు ఈయన, ఎక్కడ నీలాచల పర్వతానికి వెళ్ళడానికి దారి అని చెప్పేసి దొరకదు. చివరికి ఒక రోజున ఆయన భగవంతునికి ప్రేరణ చేత కోయగూడెంలో ఆ గిరిజన యువతి అయినటువంటి ఆమెతో వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు. విశ్వావసు ఆ విధంగా ఈ ప్రతిపాదన విద్యాపతి బ్రాహ్మణు నుంచి వినగానే భయపడతాడు. మేము గిరిజనులము, మీరు బ్రాహ్మణులనంటే, ఆయన చెప్తాడు, మీ ఇంట్లో అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి మీ ఇంట్లో భగవంతుడే నాకు ఈ ప్రేరణ ఇస్తున్నాడు, అందుకని మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానంటాడు. విద్యాపతికినూ ఆ యువతికి వివాహం జరిగిన తర్వాత ఆ ఇంట్లోనే ఉండి, ఒక తెల్లవారుజామున విశ్వావసు ఎక్కడో రాత్రి వేళ బయటికి వెళ్ళి తెల్లవారుజామున ఇంటికి వచ్చే చూస్తాడు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడేమో పూజా సామాగ్రి అంతా కూడా ఒక పెద్ద బొట్టులో పెట్టుకొని తీసుకెళ్తాడు. తెల్లవారుజామున వచ్చేసరికి మనిషి శరీరం, విశ్వావసు శరీరం నిండా కూడా చందన సుగంధం, మనిషి ముఖం అంతా కూడా ఎంతో తేజస్తో ప్రకాశిస్తూ ఉండడం చూస్తాడు. అప్పుడు విద్యాపతి అర్థం చేసుకుంటాడు, ఈయన ఎవరో ఒక ఉన్నతమైనటువంటి ఆరాధన చేసి ఇక్కడికి వస్తున్నాడని. దాని గురించి వివరాలు అడిగితే అతని కుమార్తె చెప్పదనమాట. అప్పుడు నేను, ఇప్పుడు నేను నీ భర్తను కదా, ఇంటికి అల్లుణ్ణి, నేను నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు, మీరు ఖచ్చితంగా చెప్పాలి అంటే, అప్పుడు చెప్తుంది, ఇక్కడ దగ్గరలో నీలాచల పర్వతం ఉంది, అక్కడ భగవంతుడు ఉన్నాడంట, ఆ భగవంతుని రోజు మా నాన్న దర్శనం చేసుకుని వస్తుంటాడు, సేవించి వస్తుంటాడు అనేసి. అప్పుడు చెప్తాడు ఆయన, ఎలా అయినా సరే ఆ దర్శనం నాకు చేయించాలి అని చెప్పి. దానికి విశ్వావసు ముందు అంగీకరించకపోయినా తర్వాత అంగీకరించి ఒక షరతు మీద నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్పేసి విద్యాపతి బ్రాహ్మణుడికి కళ్ళకి గంతలు కట్టేసి ఒక వస్త్రం చుట్టేసి తనని రాత్రి వేళలో తీసుకెళ్తాడు. విద్యాపతి బ్రాహ్మణుడు తెలివిగా ఏం చేస్తాడు అని అంటే, తను వెళ్ళేటప్పుడు ఆవగింజలు తీసుకుని వెళ్తాడు. దారి పొడుగుతా కూడా అక్కడక్కడ ఆవగింజలు చల్లుకుంటూ వెళ్ళిపోతాడు. చివరికి నీలాచల పర్వతానికి వెళ్ళి అక్కడ నీలిమాధవుని దర్శనం చేసుకుంటే శంఖచక్ర గదాపద్మాలతో అద్భుతమైనటువంటి దర్శనం, ఎంతో తేజస్తో వెలిగిపోతుంటుంది. ఆ విగ్రహం అంతా కూడా ఇంద్ర నీలమణితో తయారు చేయబడి ఉంటుంది, ఇంద్ర నీలమణితో విరాజిల్లుతూ ఉంటుంది అనమాట. తయారు చేయడం కదా, స్వయంభూ విగ్రహం అది. ఇంద్ర నీలమణితో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూసి ఇది విద్యాపతి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. ఈ నెల ఆశ్చర్యపోతుండగా పక్కనే రోహిణి కుండ ఉంటుంది, ఈ పక్కన పెద్ద వటవృక్షం ఉంటుంది అన్నమాట. ఆ తీర్థయాత్రికుడు చెప్పిన గుర్తులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి. అప్పుడు ఈయన చూస్తుండగానే ఒక కాకి ఆ రోహిణి కుండలో పడిపోతుంది. పడిపోయిన వెంటనే విష్ణుదూతలాగా చతుర్భుజ స్వరూపాన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అది చూడగానే నేను అర్థం చేసుకుంటాడు, ఈ రోహిణి కుండం చాలా శక్తివంతమైంది, ఇందులో ఎవరు స్నానం చేసినా కానీ వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత శబరగ్రామ నదులు పెట్టి విద్యావతి బ్రాహ్మణుడు వెంటనే రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇంద్రదమ్న రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నేను స్వామిని దర్శనం చేసుకున్నాను, ఆ పర్వతం దానికి దారి కూడా తెలుసుకున్నాను, రండి అని చెప్పి అంటాడు. వెంటనే ఆ రాజు ఎంతో ఉత్సాహంతో బయలుదేరుతాడు. విద్యావతి బ్రాహ్మణుడు చెప్తాడు, ఒక రెండు నెలలు ఆగిన తర్వాత వెళ్దాం, ఈ వర్షాకాలం పూర్తవగానే. వర్షాకాలం పూర్తవగానే అప్పుడు దాకా భగవంతుని యొక్క దర్శనం కోసం ఎంతో పరితపిస్తూ రాజు అట్లా నిగ్రహంతో ఎప్పుడు భగవంతుని చూస్తాను, ఎప్పుడు భగవంతుని చూస్తానని చెప్పి ఆతృత పడుతూ ఉంటాడు. ఆ రెండు నెలలు వర్షాకాలానికి ఏమవుతుందంటే ఈయన వేసిన ఆవగింజలన్నీ కూడా మొక్కలైపోయి ఉంటాయి, దారి తెలుసుకోవడం సులభమైపోతుంది. విద్యాపతి బ్రాహ్మణుడు ఇంద్రదేవరాజుని వెంట పెట్టుకుని అడవికి వచ్చి తాను ఎక్కడైతే మొక్కలు నాటుకుంటూ వచ్చాడో ఆ దారి గుండా నీలాచల పర్వతానికి తీసుకెళ్ళిపోతాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే భగవంతుడు అంతర్ధానం అయిపోయి ఉంటాడు. ఈ విగ్రహం ఇక్కడ లేకుండా ఉంది, ఏం చేశారు విగ్రహం అని చెప్పేసి వెంటనే ఇంద్రదేవరాజు ఆ శబరగ్రామ నాయకుడు ఉన్నాడే విశ్వావసు, ఆయన పిలిపించి అడుగుతాడు, విగ్రహాన్ని ఏం చేశావు చెప్పని. విశ్వాస అంటాడు, నేను కూడా అదే అడుగుతున్నాను, నా స్వామిని ఏం చేశారు మీరంతా కలిసి, నా స్వామిని ఎక్కడ మీరు అపహరించేశారు, తీసుకురండి అని. అలా ఇద్దరు ఒకరినొకరు, నీవల స్వామి అంతర్ధానం అయ్యాడంటే నీవల స్వామి మాయమయ్యాడని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వాదించుకుంటూ ఉంటే భగవంతుడు చెప్తాడనమాట, నేనే స్వయంగా అంతర్ధానం అయ్యాను, నేను వేరే రూపంతో మీకు కనిపించాలి, దర్శనం ఇవ్వాలని అనుకున్నాను, అందుకని ఈ రూపం అంతర్ధానం అయ్యాను, నేను ఇక్కడే ఈ నీలాచల పర్వతం పైనే ఉంటాను, అదే సమయంలో నేను ఒక ప్రత్యేకమైన రూపంతో అవతరించాలనుకుంటున్నాను, కాబట్టి రేపు మీ ఇద్దరు సముద్రం ఒడ్డుకి వెళ్ళండి. సముద్రం ఒడ్డుకి ఒక పెద్ద దారు బ్రహ్మ, ఒక పెద్ద చెక్క దారు బ్రహ్మ కొట్టుకొని వస్తుంది, దానిని తీసుకొచ్చి దాని చేత విగ్రహాలు చెక్కించండి, మూడు విగ్రహాలు, కృష్ణ బలరామ సుభద్ర, ఈ మూడు విగ్రహాలు చెక్కించండి అని చెప్పి భగవంతుడు ఆదేశం ఇస్తాడు. అప్పుడు విశ్వావసును ఇంద్రదేవరాజు ఇద్దరు కూడా, మనం మీరు భగవంతుని యొక్క దాసులుగా మనం చక్కగా ఈ సేవను కలిసి చేద్దామని చెప్పి ఒకరినొకరు క్షమాపణ చెప్పుకొని సముద్రం ఒడ్డుకి వెళ్ళి తెల్లవారుజామున ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడు ఆదేశించినట్లుగానే ఒక పెద్ద చెక్క దొంగ ఆ సముద్రంలో కొట్టుకొని వస్తుందన్నమాట. విశ్వావసు శబరజాతి నాయకుడు, విద్యాపతి బ్రాహ్మణుడు ఇద్దరు కూడాను అక్కడికి వెళ్ళి ఆ చెక్క దొంగను చూసి దానికి పూజలు చేసి తర్వాత విశ్వావసు కోయగుడు నాయకుడు, ఆ శబర నాయకుడు, అతను తన యొక్క కోయగుడిలో ఉన్నటువంటి బలిష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా పిలుచుకొని ఆ దారు బ్రహ్మను తీసుకునేసి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత విద్యాపతి దానిని రాజుకు అప్పచెప్తాడు. ఇంద్రదమ్న రాజు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ దారు బ్రహ్మతో మూడు విగ్రహాలు చేయించాలి, శిల్పులందరినీ పిలిపించండి అంటాడు. ఎంతోమంది శిల్పులు వస్తారు కానీ వాళ్ళ ఊలులన్నీ కూడా విరిగిపోతున్నాయి, కానీ ఈ విగ్రహం మాత్రం తయారు కావట్లేదు. చివరికి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎవరు వస్తారని చెప్పేసి ఇంద్రదేవరాజు చాలా దీనంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే స్వయంగా విశ్వకర్మే శిల్పి రూపంలో వచ్చి, నేను ఈ విగ్రహాలను నేను తయారు చేస్తాను, కాకపోతే ఒక షరతు, ఒక గదిలో ఈ విగ్రహాలను తయారు చేసే నిమిత్తం నాకు ఈ దారు బ్రహ్మం తెచ్చిపెట్టండి, నేను గదిలోకి వెళ్ళిన తర్వాత తలుపులన్నీ కూడా బంధించేయండి, మళ్ళీ నేను చెప్పే వరకు తలుపులు తీయొద్దు అని చెప్పి అంటాడు. అలా అని చెప్పేసి వీళ్ళు తలుపులో ఒక గది ఏర్పాటు చేసి తలుపులన్నీ కూడా పూర్తిగా కిటికీలన్నీ బంధించేసి ఆ విగ్రహాలను చెక్కడానికి ఈ శిల్పిని అందులోకి పంపించేస్తారు. కానీ ఆ తలుపు బయట కూర్చొని ఇంద్రదన్వరాజు రోజు లెక్కేస్తూ భగవన్ నామం జపిస్తూ ఎప్పుడు ఆ భగవంతుని దర్శనం చేసుకోగలుగుతానని చెప్పి ఆశతో ఎదురు చూస్తుంటాడు. 14 రోజులు గడిచిన తర్వాత 15వ రోజు ఊలి కొట్టేటువంటి శబ్దాలు వినిపించవు. అప్పుడు అనుకుంటాడు, లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా జరిగిందా లేకపోతే ఏమైంది అని చెప్పేసి ఆతృతతో ఇంద్రదేవరాజు ఆ తలుపులు గట్టిగా బద్దలు కొట్టేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఆ శిల్పి లేడు, విగ్రహాలు మూడు కూడా చెక్కబడి ఉన్నాయి, అసంపూర్ణంగా ఉన్నాయి. చేతులు ఇంకా పూర్తి కాలేదు, కాళ్ళు ఇంకా చెక్కలేదు, ఇంకా అసంపూర్ణంగానే ఉంది. ఇది చూసి ఇంద్రదేవరాజు అనుకుంటాడు, నేను చాలా పెద్ద అపరాధం చేసేసాను, విగ్రహాలేమో అసంపూర్ణంగా ఉన్నాయి, నేనేమో ఈ లోపలే ఆ శిల్పి చెప్పినటువంటి నియమాన్ని ఉల్లంఘించి తలుపు పగలగొట్టి లోపలికి వచ్చేసాను, చాలా పొరపాటు చేశానని చెప్పి వెంటనే ఆ విగ్రహాల ముందే ప్రాయప్రవేశానికి కూర్చుంటాడు. ప్రాయప్రవేశం అంటే అర్థం ఏంటి? ఉపవాసంతో పస్తులతో ప్రాణం వదిలేయడం. ఆ ప్రాయప్రవేశాన్ని కూర్చోగానే భగవంతుడు భగవంతుడు ఏం చెప్తాడంటే ఆయనకి, నువ్వు ప్రాయప్రవేశం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రూపంలో నేను ప్రకటన అవ్వాలని చెప్పేసి ముందుగానే నేను నిర్ణయించుకున్నాను. ఇది అసంపూర్ణ రూపం కాదు, ఇది పరిపూర్ణమైనటువంటి రూపం. ఈ రూపంతో ఉన్నటువంటి ఈ విగ్రహాలకే నువ్వు తీసుకెళ్ళి ఒక పెద్ద ఆలయాన్ని కట్టించి ఆలయంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించు అని చెప్పి భగవంతుడు ఆయనకి ఆదేశిస్తాడు. అలా ఆదేశించగానే ఇంద్రదుర్మరాజు వెంటనే ఆ విగ్రహాలని జగన్నాథ స్వామి, బలదేవుడు, సుభద్రదేవి ఈ మూడు విగ్రహాలని కూడా తీసుకుని వెళ్ళి ఒక పెద్ద మందిరాన్ని నిర్మిస్తాడనమాట. భగవంతుడు ఆ రూపంలోనే ఎందుకున్నాడు అనే సందేహం వస్తే, భగవంతుడు ద్వారకలో ఒక దివ్యమైనటువంటి లీల వల్ల ఆ రూపాన్ని తీసుకున్నాడు. ద్వారకలో ఉన్న సమయం అంతా కూడా భగవంతుడు 16,108 రాణుల చేత సేవలు తీసుకుంటూ కూడా బృందావనవాసుల్ని, బృందావనంలో ఉన్నటువంటి తన శుద్ధ భక్తుల్ని తలుచుకుంటూ ఉన్నాడు. వీళ్ళకి అనిపించింది ఒక మాట, మేమింత సేవ చేస్తున్నా కూడా వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, మేమింత పెడుతున్నా కూడా వాళ్ళు బాగా పెట్టారు, వాళ్ళు బాగా చూసుకున్నారు, ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు స్వామి, నిజంగా వాళ్ళు స్వామిని ఎంత బాగా చూసుకున్నారు, అదే స్వామికి ఎంత బాగా వాళ్ళు నైవేద్యాలు సమర్పించారు, స్వామితో వాళ్ళు చేసిన దివ్యలీలు ఏంటి అవి తెలుసుకోవాలని చెప్పి రోహిణీదేవిని అడిగి వాళ్ళంతా కూడా కృష్ణుడి యొక్క బాలలీలలు, కృష్ణ లీలామృతాన్ని, బృందావన లీలామృతాన్ని వినాలని కోరుకుంటారు. రోహిణీదేవి ఏం చెప్తుందంటే, ఈ లీలలు నేను మీకు వివరించేటప్పుడు లీలలు ఎవరి కోసమే చెప్తున్నానో ఆ కృష్ణుడు బలరాముడు వినకూడదు, అందుకని మీరందరూ రండి, మనం కాపలాగా సుభద్రదేవిని పెట్టి ద్వారం దగ్గర కృష్ణ లీలామృతం అంతా మీకు చెప్తాను అని. అలాగేనని చెప్పేసి రోహిణీదేవి అన్ని ఏర్పాట్లు చేసుకుని 16,108 రాణులు, ఆ రాణులు పరిచారికలు, సేవకులు అందరూ కలిసి కూర్చుంటే వాళ్ళకి ఒక పెద్ద భాగవత ప్రవచనం మొదలుపెట్టిందామె. అలా కృష్ణ లీలామృతం అంతా ఆమె చెప్తూ ఉంటే సుభద్రదేవి ద్వారం దగ్గర నిలబడి చూస్తూ వింటూ ఉంది, శ్రవణం చేస్తూ ఉంది. కృష్ణుడి యొక్క లీలలు విని ఆమె ఎంతో అద్భుతంతో తన్వయత్వంతో మైమరిచిపోయింది. ఎందుకంటే కృష్ణుడు లీలలు జరిగినప్పుడు సుభద్రదేవి ఉందా? ఉందా? లేదు. ఎక్కడుంది మరి అప్పుడు? ఎక్కడుంది? కృష్ణుడు లీలలు బృందావనలు జరిగేటప్పుడు సుభద్రదేవి ఎక్కడుంది? వింధ్య పర్వతాల దగ్గర ఆమె తపస్సు చేస్తుంది అనమాట. ఆ వింధ్య పర్వతాల దగ్గర తపస్సు చేసి చాలా మంది ఈ సందేహం అడుగుతుంటారు. కృష్ణుడు, బలరాముడు, సుభద్రదేవి అంటున్నారు. కృష్ణుడు, బలరాముడు ఇద్దరు బృందావనంలో ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఈ సుభద్రదేవి యశోదమ్మ దగ్గర పుట్టినటువంటి ఆడబిడ్డ యోగమాయ వసుదేవుడు తీసుకొచ్చేసాడు కదా, తీసుకొచ్చేసి కంసుని చెరసాలకి తీసుకొచ్చేసాడు. అప్పుడు కంసుడు ఏం చేశాడు, ఆ బిడ్డను చంపాలని ప్రయత్నిస్తే అప్పుడు వెంటనే ఆ యోగమాయ కంసుడి యొక్క కలుషితమైన స్పర్శ చేత మహామాయగా మారి ఆమె 10 హస్తాలతో 10 ఆయుధాలతో కంసుని చూసి క్రూరంగా హెచ్చరిక చేసి, నిన్ను సంహరించేవాడు ఇప్పటికే చేరవలసిన చోటుకు చేరుకున్నాడని హెచ్చరిక చేసి అంతర్ధానం అయిపోయిందని అంతవరకు విన్నాం మనం. మళ్ళీ సుభద్రదేవి ఎక్కడికి వచ్చేసింది అనంటే, అప్పుడు వెంటనే ఆ మహామాయ, యథార్థంగా యోగమాయ, వింధ్యా పర్వతాలకు వెళ్ళి కృష్ణుడి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేసి తర్వాత తిన్నగా కృష్ణుడు ద్వారక వచ్చాడని తెలిసి తిన్నగా ద్వారక నగరానికి వచ్చేస్తుంది అనమాట. అందుకని సుభద్రదేవి కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా విని ఆస్వాదించే అవకాశం ఆమెకి ద్వారకలో లభించింది. మీరు ఎందుకు చూడండి, సుభద్రదేవి యొక్క విగ్రహం ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా మామూలుగా ఎక్కడన్నా ఉందా? పూరి జగన్నాథులోనే, పూరి జగన్నాథులోనే జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రదేవి. సుభద్రదేవి ఆ స్థానాన్ని పొందడానికి కారణం ఏంటి అనంటే శ్రవణం ఒక్కటే. భగవంతుడి గురించి ఎంతో తీవ్రంగా ఆమె శ్రవణం చేస్తూ చేస్తూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఆ తన్మయత్వంతో ఆమె పూర్తిగా బిగుసుకుపోయి ఆనందంగా వింటుంది. శ్రవణంలో పూర్తి పరిపూర్ణతను పొందింది ఆమె. అప్పుడు కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా వాళ్ళు రాజదర్బార్లో ఉన్నారు. కృష్ణుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాము, ఒక అద్భుతాన్ని మనం వినబోతున్నాము పద అని చెప్పి బలరాముడిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఫస్ట్ మొట్టమొదటి కృష్ణుడు ఎవరిని చూశాడు అంటే ఆ లోపల జరిగేటువంటి భాగవత ఉపన్యాసం కాదు, ఆయన ఎవరిని చూశాడు ముందు? సుభద్రని చూశాడు. సుభద్ర శ్రవణములో పూర్తి పరిపూర్ణతతో తన్మయత్వాన్ని పొందడం చూశాడు. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, కృష్ణుడు శ్రవణంలో పరిపూర్ణత పొందినటువంటి ఈ రూపాన్ని నేను చూసుకోవాలని చెప్పి ఆ సుభద్రదేవికి అటుపక్క బలరాముడు, అంటే సుభద్రదేవి కుడివైపున బలరాముడు, ఎడమవైపున జగన్నాథుడు ఇద్దరు వచ్చి నుంచున్నారనమాట. కృష్ణుడు బలరాముడు వారిద్దరు కావాలంటే ఇంకెక్కడైనా నుంచుని వినొచ్చు ఆ భాగవతాన్ని. సుభద్రదేవికి ఆ పక్క ఈ పక్క నుంచుని భాగవతాన్ని తదేకంగా వినడంలో నిమగ్నమైపోయారు. ఎవరైతే శ్రవణం బాగా చేస్తారో, శ్రవణం బాగా చేసేటువంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళామనుకోండి మనకి అదే రకమైనటువంటి తీవ్రత వస్తుందన్నమాట. సుభద్రదేవికి అందుకే ఆ పక్క ఈ పక్క బలరాముడు కృష్ణుడు వెళ్ళి నుంచున్నారు. కృష్ణుడు యొక్క లీలామృతాన్ని కృష్ణుడే వింటున్నాడు. కృష్ణుడే వింటే ఆయనకి తన్మయత్వం కలిగింది, నా లీలలు ఇంత అద్భుతంగా ఉంటాయని. ఒకసారి కృష్ణుడే కృష్ణుని పరీక్షించుకోవాల్సి వస్తుంది. ఇట్లా మార్కండేయ ముని చెప్తారు, ప్రళయం అంతా వచ్చేసిన తర్వాత కృష్ణుడు వటపత్రం పైన ఉంటాడు, వటపత్ర సాయి. కృష్ణుడికి అనుమానం వస్తుందంట, నా పాదపద్మాలని ఆచార్యులందరూ ఇంతగా కీర్తించారు, ఎన్నెన్నో స్తుతులు చేశారు, ముకుందమాల ఎన్నెన్నో స్తుతులు ఉన్నాయి, ఈ పాదాల్లో అంత మధురం ఉందా? అధరం మధురం, అన్ని మధురం, మధురాధిపతి అఖిలం మధురం అని చెప్పి మధుర అష్టకాలే రాసేశారు, ఇందుకే ఆ పాదాల్లో ఏముంది అని చెప్పేసి కృష్ణుడు తానే తన కాలు బొటను వెళ్ళి నోట్లో పెట్టుకొని రుచి ఆస్వాదించాడండి. కృష్ణుడికే తన భక్తుల యొక్క ప్రార్థనలు, భక్తుల యొక్క చేష్టలు చూస్తే కృష్ణుడికి అనుమానం వస్తుంది, నిజంగా నాలో అంత గొప్పతనం ఉందా అని. తన పాదాల గురించి భక్తులు స్తుతించే చూసి కృష్ణుడికే అనుమానం వచ్చింది, ఈ పాదాల్లో ఇంత మధురం ఉందా అని. అలానే తన లీలలు సుభద్రాదేవి అక్కడ ఉన్నటువంటి రాణులందరూ అంత శ్రద్ధగా వింటూ ఉంటే కృష్ణుడికి అనుమానం వచ్చింది, నా లీలలో ఇంత మధురం ఉందా అని. కృష్ణుడు వచ్చి కూర్చొని వింటున్నాడు ఆయన లీలలే. సో భగవంతుడే భగవంతునికి లీలలు వింటున్నాడు. అలా వింటున్నప్పుడు ఆయనకి అదే తన్మయత్వం వచ్చి కళ్ళు పెద్దవయ్యి పెద్ద విశాలమైన చిరునవ్వుతో చేతులు లోపలికి బిగదీసుకొని పోయి కాళ్ళు లోపల కుంచుకొని పోయి చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన రూపంతో, దాన్ని ఏమంటారంటే మహదాశ్చర్య ఆనందం అంటారు. చిన్నపిల్లల్లో మీరు చూడొచ్చు, వాళ్ళు ఏదైనా బాగా ఆనందకరమైంది ఆశ్చర్యకరమైన చూసినప్పుడు కళ్ళు పెద్దవి చేసి నోరు పెద్ద చేసి చేతులు లోపలికి బిగదీసుకొని చిన్నపిల్లలు పసిపిల్లల్లో చూడొచ్చు అనమాట. అది అలాంటి ఆనందాలు మనకి పెద్ద దగ్గర దొరుకుతాయో తెలియదు, కానీ పసిపిల్లల సమయంలో ఇంకా వాళ్ళకి ఆ కల్మశాల అనేది పూర్తిగా బయటపడిన సమయం కదా. లోపల ఉంటాయి కర్మలు చేసినవి, కానీ ఇంకా కల్మశాల పూర్తిగా బయటపడిన సమయం ఆ పసిపిల్లలకి. అందుకే ఏది చెప్పిన వెంటనే నేర్చుకునేస్తారు. అందుకనే ప్రహ్లాద మహారాజు పర్టికులర్గా అది నిర్దేశించి ఎందుకు చెప్తాడంటే, కౌమారే ఆచరితే ప్రజ్ఞ ధర్మాను భాగవతాని అని. ఏ జీవైనా కౌమార వయసులో ఉన్నప్పుడు కూడా అతనిలో ముందు జన్మలో చేసిన కామక్రోధ లోపాలు వాసనలు ఉంటాయి, కౌమార వయసులో అంతగా ప్రస్ఫుటంగా బయటికి రావు. ఆ సమయంలో భాగవత ధర్మాన్ని కనుక ఎక్కించేసామంటే తలకైనండా, తర్వాత పెరిగి వయసు పెద్దదైన తర్వాత ఈ కామక్రోధ లోపాలు వచ్చిన అప్పటికే భాగవత ధర్మం నిండిపోయింది కాబట్టి ఏం చేయలేము అనమాట, వెనక్కి వెళ్ళిపోతాయి, తర్వాత అంతర్ధానం అయిపోతాయి, అంతరించిపోతాయి. అందుకని జగన్నాథస్వామి, బలదేవుడు, సుభద్రదేవి భగవంతునికి లీలలేని వాళ్ళే ఎంతో ఆనంద ఆశ్చర్యాలతో రూపాన్ని ప్రదర్శిస్తే ఆ రూపమే జగన్నాథస్వామి అనమాట. శ్రీ జగన్నాథస్వామికి జయ. భగవంతుడు భగవంతుని గురించి ఇంత శ్రద్ధగా ఆయన లీలలు వింటూ ఉంటే వెంటనే నారాయణ నారాయణ అంటూ ఒకరు వచ్చారు. ఎవరు వచ్చారు? నారదుడు. ఆ విధంగా నారదుడు అక్కడికి రాగానే భగవంతుడు అతను చూశాడు అనమాట. చూసి మామూలు స్పృహలోకి వచ్చాడు. అప్పుడు నారదుడు ఎంతో ఆనందంతో, నీ దివ్యమంగళ స్వరూపాన్ని నేను దర్శించాను అని చెప్పేసి ఆనందంతో తన్మయత్వం చిందులేస్తున్నాడు. జగన్నాథస్వామి, కృష్ణుడు అన్నాడు, ఏ ఎవరికి చెప్పొద్దు అనేసి, ఈ రూపం గురించి ఎవరికి చెప్పొద్దు అని. అప్పుడు నారదుడు అన్నాడు, స్వామి అదే నా వీక్నెస్ అని చెప్పన్నాడు. ఏమిటనండి? ఇక్కడిది అక్కడ అక్కడిది చెప్పకపోతే నేను ఉండలేను అనంటే, అప్పుడు జగన్నాథస్వామి అన్నారంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రూపం గురించి ఎవరికి చెప్పడానికి లేదు ప్రస్తుతం ఈ ద్వాపరయుగంలో. నారదుడు అన్నాడు, అట్లయితే నాకు ఒక వరం కావాలి. అదేమిటి? ఈ దివ్యమంగళ స్వరూపం గురించి నేను ఎవరికి చెప్పొద్దు అన్నారు కాబట్టి ఈ స్వరూపంతో మీరు అందరికీ దర్శనమిచ్చి అనుగ్రహిస్తాను అని మాట ఇస్తే నేను చెప్పకుండా ఉంటాను. అప్పుడు అక్కడ భగవంతుడు దొరికిపోయాడు కాబట్టి నారదుడికి మాటిచ్చాడు, నేను ఈ స్వరూపంతో అవతరిస్తాను. అంటే ఈ జగన్నాథ స్వామి స్వరూపం యొక్క అవతారం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శ్రవణం అన్నమాట. భగవంతుడే భగవంతుని గురించి శ్రవణం చేస్తే ఏమయ్యాడు అని అంటే ఇలా జగన్నాథుడుగా అయ్యాడు. జగన్నాథ స్వామి స్వరూపం చూడగానే మనకు గుర్తుకు రావాలి ఆధ్యాత్మిక జీవితం అని అంటే ఏదో వారానికి ఒకసారి వచ్చేసేసి టెంకాయ కొట్టేసి గంట కొట్టేసి ఉండిలో కాస్త కానుకలు వేసేసి నేను భక్తి చేస్తానని చెప్పి చెప్పుకోవడం కాదు. భగవంతుని గురించి శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసే ప్రోత్సాహమే జగన్నాథ స్వామి స్వరూపం మనకిస్తుంది అన్నమాట. భగవంతుడు ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాడని చెప్పామే, జగన్నాథ స్వామి స్వరూపం మనకి ప్రోత్సాహం ఇస్తుంది ఏమని, శ్రవణం చేయమని చెప్పి ప్రోత్సాహం ఇస్తుంది. ఇలా ఆ జగన్నాథ స్వామి ఈ రూపం రావడానికి కారణం. ఆ జగన్నాథ స్వామిని ఇంద్రదన్వరాజు ఏం చేశాడు అంటే చక్కగా ఒక ఆలయం కట్టించి ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పి అనుకుని పెద్ద ఆలయం కట్టించి ఆ ఆలయ ప్రతిష్ఠ కోసం అని చెప్పేసి బ్రహ్మదేవుని పిలుచుకురావడానికి వెళ్ళాడు. ఎందుకు, వీళ్ళ వంశంలో పెద్ద ఆయనే కాబట్టి. బ్రహ్మదేవుడి తర్వాత 25వ వంశస్థుడు ఈయన ఇంద్రదన్ మహారాజు. బ్రహ్మదేవుని పిలుచుకొని తీసుకొచ్చేసరికి కాలమానంలో ఉన్నటువంటి తేడాల వల్ల భూలోకానికి సత్యలోకానికి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయి ఇంద్రదన్ మహారాజు వంశాలన్నీ వెళ్ళిపోయినాయి. గాలమాధవ అనేటువంటి ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద సముద్రంలో వచ్చిన ఇసుక తుఫాను వల్ల జగన్నాథ స్వామి కోసం కట్టిన ఆలయం కూడా ఇసుకలో కూరుకుని పోయింది. గాలమాధవరాజు తన సైన్యంతో సముద్రం ఒడ్డున ఒకరోజు వస్తూ ఉండగా ఆయనకి అనుకోకుండా అక్కడ ఆ సముద్రం ఒడ్డున నడుస్తూ గుర్రాల మీద వస్తున్నప్పుడు ఆ ఒక చిన్న రాయి కనిపిస్తుంది అన్నమాట. ఆ రాయి ఏమిటని చెప్పి చూస్తే అది సముద్రం ఒడ్డున దొరికే గులకరాళ్ళు లాంటిది కాదు. అదేమిటనంటే ప్రత్యేకమైనటువంటి జీవగల్లు అంటారు, జీవం ఉన్నటువంటి రాయి. ఈ రాయి ఇక్కడ ఎందుకు కనిపించింది అని ఆయనకి ఆశ్చర్యం కలిగి తవ్వుతాడు. కొద్దిగా తవ్వుతే ఇంకా కొన్ని దొరుకుతాయి. ఇంకా అలా తవ్వుకుంటూ వెళ్తే పెద్ద ఆలయం బయటపడుతుంది అనమాట, జగన్నాథ స్వామి ఆలయం. అరే ఇంత ఆలయం ఇసుకలో ఇన్నాళ్ళుగా ఉండిపోయింది, ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి దీన్ని మళ్ళీ ప్రారంభించాలి అని చెప్పి అనుకొని గాలమాధవుడు దానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. ఆ సమయానికి ఆ బ్రహ్మలోకం నుంచి ఇంద్రదన్ మహారాజు ఇక్కడికి వస్తాడు. వచ్చి ఈ ఆలయాన్ని చూసి ఆలయంలో జరిగే ఏర్పాట్లు చూసి ఇది నేను కట్టించిన ఆలయం అని చెప్పేసి అన్నాడు. ఇది గాలమాధవరాజు వెంటనే అక్కడికి వచ్చి బలేవాడు ఇది నేను కనిపెట్టిన ఆలయం అన్నాడు. లేదు నేను కట్టించిన ఆలయం ఇది అని. ఇలా ఇద్దరు ఒకరినొకరు వాదించుకుంటుంటే అక్కడ భూషంధి అని చెప్పేసి ఒక కాకి ఉంటుంది అనమాట. ఎన్నో వందల వేల సంవత్సరాలుగా అది అక్కడే ఉంటుంది. ఆ కాకి వెంటనే చెప్తుంది వాళ్ళిద్దరితో, మీరిద్దరు చెప్పింది కరెక్టే, కట్టించింది ఇంద్రదన్వరాజే, కనిపెట్టింది గాలమాధవే, కాబట్టి ఇద్దరు కలిసి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు పరస్పరం ఒకరినొకరు క్షమాపణ చెప్పుకొని ఇద్దరు కలిసి జగన్నాథ స్వామి బలదేవి సుభద్రదేవి విగ్రహాలని ఆ జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠ చేసి బ్రహ్మదేవుడి చేత ఆ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠ చేయిస్తారన్నమాట. ఈ విధంగా జగన్నాథ్ బలదేవి సుభద్రదేవిల యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఆ జగన్నాథ స్వామి ఆలయంలో గాలమాధవ ఇంద్రదన్ మహారాజు వారిద్దరి యొక్క సమక్షంలో బ్రహ్మదేవుని చేతుల మీదుగా ప్రతిష్ఠ జరుగుతుంది. ఇది జగన్నాథ స్వామి యొక్క ఆలయ చరిత్ర. మరి ఆ జగన్నాథ స్వామి రథయాత్ర అనేటువంటిది ఎలా మొదలైంది అనంటే, ద్వారకలో కృష్ణుడు నివసిస్తూ ఉన్నప్పుడు కురుక్షేత్రం దగ్గర సూర్యగ్రహణం వచ్చినప్పుడు అందరూ వెళ్తారు. సూర్యగ్రహణం సమయంలో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అనేటువంటిది ఆ రోజుల్లో ఆనవాయితీ. సూర్యగ్రహణం వచ్చిందని చెప్పి కురుక్షేత్రానికి అందరూ వెళ్ళినప్పుడు ద్వారక నుంచి కృష్ణుడు వస్తాడు, అలానే వృందావనం నుంచి నందమహారాజు, యశోద, గోపికలు, గోపబాలు వీళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడైనా సరే మనము కృష్ణ దర్శనం చేసుకునే అవకాశం పొందుతామని చెప్పి. పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనేటువంటి ఆశ అస్సలు లేదు వాళ్ళకి. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బృందావనం నుంచి పండుగ వెళ్ళిపోయింది అంతే. బృందావనంలో పండుగ వాతావరణం లేనే లేదు. కానీ సూర్యగ్రహణానికి మాత్రం వాళ్ళు ఉత్సాహంగా ఎందుకు బయలుదేరారంటే కృష్ణుడు అక్కడికి వస్తాడు, కృష్ణుని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కృష్ణ దర్శనం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడాను వెళ్ళినప్పుడు కృష్ణుని వైభవోపేతమైనటువంటి ఆయన యొక్క రాజరిక హోదాని అన్నీ కూడా చూసి గోపికలు అందరూ అనుకుంటారనమాట, కృష్ణుడు, బలరాముడు, సుభద్రదేవి ఇక్కడ ఉండిపోయారు. వీళ్ళు ఇక్కడ ఉండిపోవడం వల్ల మనం పూర్తిగా వీళ్ళ సాంగత్యాన్ని కోల్పోయాము. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి వీళ్ళని రథమెక్కించుకొని మనం మన యొక్క బృందావనానికి తీసుకెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా అనుకుంటారు. అలా అనుకొని కృష్ణుని, బలరాముడిని, సుభద్రదేవిని
రథం పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు. అలా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము వాళ్ళ యొక్క మనోభావన పునరుద్ధరిస్తూ జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథస్వామి రథయాత్ర చేస్తారనమాట. జగన్నాథస్వామి రథయాత్ర ఎందుకు చేస్తారు అనంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే. జగన్నాథస్వామి ఆలయం ఏమో ద్వారకా నగరం అని, జగన్నాథస్వామి ఆలయానికి సుదూరంగా 2 కిలోమీటర్ల దూరంలో నన్ను గుండీచా మందిరమేమో బృందావనం అని భావనతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా గోపికల యొక్క పాద పద్మాల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులని భావిస్తూ, చైతన్య మహాప్రభు అంటారు కదా, నేనెవరిని అంటే బ్రహ్మచారిని కాదు, గృహస్థుని కాదు, వానప్రస్థుని కాదు, సన్యాసిని కాదు, అలాని బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, మరి నేనెవరిని? గోపికల యొక్క పాద పద్మాల చెంత ఉన్న దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసాను దాసుని. ఇది ఇది నా నిజమైనటువంటి స్థానం. అలా ఆ గోపికల యొక్క దాస దాసాను దాసులుగా అశేషమైనటువంటి భక్తజనం అందరూ కూడా జగన్నాథస్వామి రథంలో కూర్చోబెట్టుకొని జగన్నాథస్వామి ఆలయం నుంచి గుండీచా మందిరానికి తీసుకొస్తారు. ఈ గుండీచా మందిరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రదును మహారాజు భార్య పేరు గుండీచా. తన భర్త జగన్నాథస్వామి కోసం అంత పెద్ద ఆలయాన్ని కట్టిస్తే ఈ భార్య అనుకుంది, నేను కూడా స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పి అనుకుని జగన్నాథస్వామి ఆలయానికి దూరంగా ఆమె కూడా ఒక ఆలయాన్ని నిర్మించింది. నిర్మించి అక్కడ దేనికోసం నిర్మించింది అనంటే కేవలం ఈ సేవ కోసం. జగన్నాథస్వామి రథయాత్రలో రథంలోంచి బయలుదేరి జగన్నాథస్వామి ఆలయం నుంచి వస్తే ఇంకొక చోటికి రావాలి, ఆ చోటే బృందావనంగా పరిగణించాలి. కాబట్టి గుండీచాదేవి అనుకుంది, నేను ఒక ఆలయం కట్టిస్తే అదే బృందావనంగా స్వామి అక్కడికి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆమెకు అనిపించింది, మరి ఇక్కడ నా నేనేదైతే సేవ రూపేణ కట్టించిన గుండీచా ఆలయం ఉందో ఇక్కడ భగవంతుడు సంవత్సరంలో ఎన్ని రోజులు వస్తాడు? 7 రోజులు వస్తాడు అంతే. 7 రోజులు మాత్రమే రథయాత్రలో భగవంతుడు అక్కడ ఉంటాడు, మరి మిగతా రోజులంతా జగన్నాథపురి ఆలయంలోనే ఉంటాడు. అప్పుడు ఆమె అనుకుంది, ఇంకొక ఆలయాన్ని నిర్మించి శాశ్వతంగా జగన్నాథ బలదేవ సుబ్రహ్మణ్యని ఆలయంలో ప్రతిష్ఠించాలనుకుంది. గుండీచాదేవి సొంతూరు భువనేశ్వర్ అనమాట. అందుకని అక్కడ ఆమె ఏం చేస్తుందంటే అక్కడ అనంత వాసుదేవ మందిరం అని చెప్పి ఇంకొకటి నిర్మించింది. అక్కడ జగన్నాథస్వామి బలదేవుడు సుభద్రదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. పూరి జగన్నాథస్వామి దేవాలయంలో భగవంతుడికి ఏదైతే నైవేద్యాలు జరుగుతాయో అదేవిధంగా అక్కడ నైవేద్యాలు జరుగుతాయి, సేవలన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇలా గుండీచాదేవి ఇంద్రదును మహారాజు ఇద్దరు కూడా కలిసి భగవంతుడికి చాలా విశేషమైనటువంటి సేవలు చేసుకున్నారు. జగన్నాథస్వామి ఇంద్రదును మహారాజు యొక్క సేవకు సంతోషించి వరాన్ని కోరుకోమన్నప్పుడు కూడా ఆయన ఏం కోరుకున్నాడంటే, స్వామి నీ ప్రసాదం అందరికీ అందే విధంగా అనుగ్రహించు. అలా అందరికీ అందే విధంగా అనుగ్రహించాలి అని అంటే నువ్వు ఆపకుండా నైవేద్యాలు తీసుకుంటూనే ఉండాలి, కడిగిన చెయ్యి ఆరకముందు ఇంకొక నైవేద్యాన్ని తీసుకోవాలి, అలా నిత్య నిరంతర నిర్విరామ నైవేద్యం నీకు జరగాలి అని చెప్పి కోరుకున్నాడు. భగవంతుడు దానికి సమ్మతించాడు. తర్వాత ఎవరైతే జగన్నాథ్ పూరి జగన్నాథ్కి వచ్చి కేవలం ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారో, ఆ ప్రసాదం తీసుకుని సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకి భగవద్ధామం ప్రాప్తించాలి అని చెప్పి కోరుకుంటాడు. దాన్ని కూడా జగన్నాథ స్వామి ఆమోదిస్తాడు అనమాట. ఇలా ఇంద్రదును మహారాజు భక్తులందరి యొక్క ప్రయోజనార్థం ఈ 2 వరాలు కోరుకోవడం చేత జగన్నాథ స్వామి ఆలయంలో ముఖ్యమైనటువంటి భక్తులందరికీ అత్యంత ఇష్టమైనటువంటి కార్యం ఏంటంటే ప్రసాదం అనమాట. అందుకే ఆ ప్రసాదాలన్నీ అమ్మేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు అక్కడ? ఆనంద బజార్ అంటారు. ఆ బజార్లోకి వెళ్తే అన్ని ఆనందాలే అనమాట. బయట బజార్లోకి వెళ్తే అన్ని ఇంద్రియ భోగాలకు సంబంధించిన నిరానందాలు, కానీ ఆనంద బజార్లోకి వెళ్తే భగవత్ ప్రసాదం అన్నీ కూడా ఆనందాలే. ఇలా భగవంతుడు ప్రసాదం రూపంతో తన భక్తులందరినీ కూడా కరుణిస్తూ ఉంటాడు. సంవత్సరం పొడుగుతో కూడా జగన్నాథ స్వామి యొక్క ఆలయంలో చేసేటువంటి ప్రసాదం యొక్క క్వాంటిటీ పరిమాణం ఒకటే, కానీ ఆ పరిమాణం సంవత్సరంలో రోజుకు 1000 మంది భక్తులు వచ్చినా, 10,000 మంది భక్తులు వచ్చినా, 2 లక్షల మంది కాదు 20 లక్షల మంది భక్తులు వచ్చినా అదే ప్రసాదం అందరికీ సరిపోదు. ఏ రోజు ప్రసాదం తక్కువ కాలేదు, ఏ రోజు ప్రసాదం ఎక్కువ కాలేదు. ఆ వింత చాలా ప్రత్యేకమైన వింత అనమాట. అది ఎంతమంది వచ్చినా అందరికీ ప్రసాదం ఉంటూనే ఉంటుంది. అదేంటో, ఎంతమంది వచ్చినా కానీ జగన్నాథ స్వామి కృప అనమాట. 1000 మంది వచ్చినా, 10 లక్షల మంది వచ్చినా ప్రసాదం సరిపోతుంది, తక్కువ కాదు ఎక్కువ కాదు. ఆ వింత ఎప్పుడు జరుగుతూనే ఉంటుందన్నమాట. జగన్నాథ స్వామి ఆలయంలో సముద్రపు ఘోష సింహద్వారం వరకు వినిపిస్తుంది అనమాట. సింహద్వారం లోపలికి వెళ్తే సముద్రం ఘోష వినిపించదు. మళ్ళీ మందిరం ఉండేటువంటి సముద్రం పక్కనే. సాయంకాలం అయితే మందిరం సముద్రపు ఘోష వినపడుతుంది, కానీ మందిర లోపలికి వెళితే ఆ సముద్రపు ఘోష వినిపించదు. ఇలాంటి అద్భుతాలన్నీ చాలా చెప్తుంటారు. వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైనటువంటి అద్భుతం ఏంటి జగన్నాథ స్వామి ఆలయంలో ఉంటే, జగన్నాథ స్వామి ఆలయంలో శ్రవణానికి ప్రాముఖ్యత అనమాట. భగవంతుని గురించి శ్రవణం ఎవరైతే చేస్తారో ఆ శ్రవణం చేసే భక్తులకి భగవంతుడు పట్టం కట్టేస్తాడు. పట్టం కట్టడం అంటే వాళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడనమాట. జగన్నాథ స్వామి మహిమలు ఎన్నో చెప్పొచ్చు. ఇట్లా ఆయన ముఖ్యమైన మహిమ ఏంటంటే శ్రవణానికి అత్యంత ఎక్కువగా ఆయన ప్రాధాన్యతనిస్తాడు. ఎంత ఎక్కువగా ఆయన ప్రాధాన్యతనిస్తాడు అనంటే, ఒక ఉదాహరణ ఆయన ఇచ్చేటువంటి ప్రాధాన్యత. జగన్నాథ స్వామికి ఆలయానికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుందన్నమాట. ఆ గ్రామంలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకు చిన్న కుమార్తె ఉంటుంది. ఆ ఊరికి ఒక సాధు వచ్చి జగన్నాథ స్వామి లీలలన్నీ చెప్తాడు. జగన్నాథ స్వామి లీలలన్నీ చెప్తే ఇట్లా కూర్చొని ఆ లీలలన్నీ విని తర్వాత ఈ పాప ఏం చేస్తుందంటే సాధువుని అడుగుతుంది, జగన్నాథ స్వామిని అంటే ఎంతో ఇష్టమయ్యేటట్లుగా ఆయన లీలలన్నీ మీరు చెప్పారు, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, జగన్నాథ స్వామికి ఇష్టమైంది ఏంటి చెప్పండి అని అడుగు. చాలాసార్లు మనం దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి పేరుకు అంటూ ఉంటాం, కానీ దేవుడికి ఇష్టమైంది ఏంటో తెలుసుకుని చేయడానికి ప్రయత్నించాం. దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు, ఆ దేవుడికి ఇష్టమైంది ఏది అది తెలుసుకో. సో భగవంతుడు ఏది ఇష్టమో అది భగవద్గీతలో చెప్తున్నాడు, అది తెలుసుకుని దాన్ని పాటిస్తే అయిపోయింది. ఆ పాప ఎంత లాజిక్గా అడిగింది చూడండి, జగన్నాథ స్వామికి ఇష్టమైంది ఏది చెప్పండి, నాకు జగన్నాథ స్వామి అంటే ఇష్టం కాబట్టి జగన్నాథ స్వామికి ఇష్టమైంది ఏదో చెప్పండి నేర్చుకుంటాను. అప్పుడు ఆ సాధువు ఏం చెప్తాడంటే జగన్నాథ స్వామికి దశావతార స్తోత్రం అంటే చాలా ఇష్టం, అది గీత గోవిందంలో ఒక స్తుతి అనమాట, కాబట్టి అది నేర్చుకోను అని చెప్పంటాడు. నాకెవరు నేర్పేవాళ్ళు, మీరే నేర్పండి అని అంటే ఆ సాధువు దశావతార స్తోత్రం నేర్పించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పాప ఏం చేస్తుంటే దశావతార స్తోత్రాన్ని అదే పదే పదే పాడుతూ ఒకరోజు మధ్యాహ్నం పూట తండ్రికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో పొలం గట్లకు వెళ్ళి పొలం గట్లో నుంచుని ఈ పాట పాడుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఆ దశావతార స్తోత్రం అద్భుతంగా ఆలపిస్తూ ఉంటే అది విని భగవంతుడు జగన్నాథ స్వామి ఆలయంలో నిలబడలేక ఉండబట్టలేక స్వయంగా జగన్నాథుడి ఆలయం నుంచి బయలుదేరి ఆ పల్లెటూరు వెళ్ళిపోయి ఆ పాప వెనకాల నడుస్తూ వెళ్ళిపోతాడనమాట. ఆ దశావతార స్తోత్రాన్ని వింటూ అంత లీనమైపోయి స్వామి వెళ్ళిపోతాడు. ఈ పాప వెనకాల భగవంతుడు వస్తున్నాడు, జగన్నాథుడు వస్తున్నాడు అని గమనించకుండా ఎంతో భావంతో భక్తితో ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంది.
యోదిజలే ద్రుత వానసి వేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవ ద్రీత మీన శరీర జయ జగదీశ హరే.
ఈ కీర్తన చేసుకుంటూ వెళ్తాం. జగన్నాథ స్వామి కీర్తన విని ఆనందంతో పారవశ్యంతో వెనకాల వెళుతూ ఉన్నాడనమాట. చక్కగా హుందాగా నడుచుకుంటూ వెళుతున్నాడు. పొలం గట్ల వెంట ముళ్ళు పొదలు ఉంటాయి. ఆ ముళ్ళు పొదలు తగులుకొని స్వామి భుజం మీద ఉన్నటువంటి చెద్దరు కింద పడిపోయింది. జగన్నాథుడు ఏం గమనించలేదు. అది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముళ్ళకంప తగులుకొని దౌతి చినిగిపోయింది. అది కూడా స్వామి గమనించలేదు. ఆనంద పారవశ్యంతో ఆ దశావతార స్తోత్రాన్ని వింటూ వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఆ కీర్తన అయిపోయింది. పాప ఇంటికి వెళ్ళిపోయింది. స్వామి గుడికి వచ్చేసాడు. సాయంకాలం వైకాలిక హారతి ఇవ్వడం కోసం పూజారి తలుపులు తీసి చూస్తే చెద్దరు లేదు స్వామి ఒంటి మీద, దోతి చినిగిపోయింది. గట్టిగా అరిచాడు అనమాట. అపరాధి ఎవరో ప్రవేశించారు మందిరంలో, ప్రవేశించి భగవంతుని యొక్క దౌతి చింపేసి చెద్దరు పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పి అరుస్తున్నాడు. ఏయ్ అరవమాకు అని చెప్పేసి స్వరం వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే జగన్నాథుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అరిచి ఉపయోగం లేదు, ఈ అపరాధం చేసినటువంటి అపరాధి ఇక్కడ లేడు, 100 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో ఒక రైతు ఇంట్లో ఉన్నారు, పోయి పట్టరండి అని చెప్పాను. వెంటనే జగన్నాథ స్వామి యొక్క పూజారులు అందరూ మంది మార్పులు అంతా కలిసి, ఎవరో పెద్ద అపరాధి అంట, పెద్ద మంది మార్పులు అంతా వేసుకుని వెళ్ళి వాడిని ఈడ్చుకురావాలని చెప్పేసి పోయారు. తీరా ఆ ఇంటికి వెళ్ళి ఆ రైతు ఇంట్లో పోయి చూస్తే ఎవరున్నారు అక్కడ, చిన్న పాప ఇదే పాట పాడుకుంటుంది దశావతారం. అప్పుడు వెళ్ళి ఈ పాప అపరాధి పసిపాప అని చెప్పి ఏమో జగన్ భగవంతుడు చెప్పాడు జగన్నాథ్ చెప్పాడు తీసుకురావాల్సిందే అని చెప్పి ఆ పాపను పట్టుకొని తీసుకొచ్చేశారు. తండ్రి లభో దిభో అని చెప్పి వెనకాల పరిగెత్తుకొచ్చాడు. ఈ పసిబిడ్డ ఏం అపరాధం చేసింది భగవంతుడికి అని చెప్పేసి ఆయన వెనకాల వచ్చాడు అనమాట. ఆ పాపను తీసుకొచ్చేసి ఈ పాప అయినా ఈమెనే అపరాధి అని చెప్పేసి అన్నారు. అవును ఈమె అపరాధి అని చెప్పి అన్నాడు. అనగానే ఆ పాపను తీసుకెళ్లి గర్భగుడిలో కూర్చోబెట్టేశారు అనమాట. వివిఏపీ దర్శనం గర్భగుడిలో తీసుకెళ్లి కూర్చోబెట్టేసి చెప్పండి స్వామి ఇప్పుడు ఏం చెప్పమంటారు, నా దౌత చినిగిపోవడానికి చెద్దరు పోవడానికి ఈ పాపే కారణం ఈ అపరాధే కారణం అన్నాడు. అయితే ఏం చేయమంటారు ఈ అపరాధిని, మీరేం చెప్తే చేస్తాను, ఈ అపరాధికి చాలా భారీగా శిక్ష చేయాలని చెప్పన్నారు. ఏం శిక్ష చెప్పండి, ఆ శిక్ష విధిద్దాం, ఈ అపరాధిని ఇంటికి పంపించొద్దు, మన గుడి పక్కనే ఒక ఇల్లు కట్టి ఇక్కడే పెట్టి రోజు సాయంకాలం పూట ఏకాంత సేవలో ఈ అపరాధి చేత ఇదే స్తోత్రాన్ని పాటించండి అని చెప్పాను. ప్రపంచంలో ఎంతకన్నా పెద్ద శిక్ష ఇంకేమన్నా ఉంటుందా? అప్పుడు వెంటనే ఏం చేశారంటే ఇంకా ఆ గ్రామాన్ని వదిలేసి ఆ పాపను ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడే నివాసం పెట్టి రోజు దశావతార స్తోత్రం గీత గోవిందం ఆ పాప చేతే పాడిస్తున్నారు. రోజు ఆ పాప వచ్చి గర్భగుడిలో కూర్చొని భగవంతుడికి ఏకాంత సేవ సమయంలో పాడుతుందన్నమాట. ఆమె ఏకాంత సేవ సమయంలో ఈ పాట పాడుతూ ఉంటే భగవంతుడు ఎంతో ఆనందంగా మైమర్చిపోయి ఆలకిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆమెను గర్భగుడిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి పాడించలేదనుకోండి ఏమవుద్ది, రోజుకో దోది చినిగిపోద్ది, రోజుకో చెద్దరు ఎగిరిపోద్ది, భగవంతుడు వెళ్ళిపోతాడు అక్కడికి. అంటే శ్రవణానికి భగవంతుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ సాధువు దగ్గర ఆమె శ్రవణం చేసింది, సాధువు దగ్గర ఆ భగవంతుని స్తోత్రం నేర్చుకుంది, దానితో భగవంతుని ప్రార్థిస్తూ ఉంది స్తుతిస్తూ ఉంది, భగవంతుడు దానికి వశమయ్యాడు. కానీ ఇదే విషయం తెలిసి పసిపాప చేత భగవంతుడు పాటించుకుంటున్నాడు అని చెప్పి తెలిసి ఒక పండితుడు ఏం చేశాడు, రాజస్థానంలో ఉన్న పండితుడు, ఆయన ఒక పెద్ద పద్యం రాసేశాడు జగన్నాథ స్వామి మీద. సంస్కృతం బాగా నాకు తెలుసు అని చెప్పి పెద్ద పద్యం రాసి అది రాజుగారికి తీసుకెళ్లి చూపించి, అది కాదు పసిపాప పాడేటువంటి పద్యం అది, అదంత ముఖ్యమా, దేవదేవుని ముందు పాడాలంటే ఎంత అర్హత ఉండాలి, నేను వేదాలు చదివాను వాదాలు చేశాను అది చేశాను ఇది చేశాను నా పద్యాలు చూడండి ఈ పద్యాలు అక్కడ పాడాలి అన్నాడు. రాజు ఏమన్నాడంటే పాడాలని చెప్పి చెప్పడానికి నువ్వెవరు, లేదా అవి పాడమని చెప్పి శాసించడానికి నేనెవరు, ఆయనకి ఏది ఇష్టమైతే అది తీసుకుంటాడు నువ్వు చెప్పావు కాబట్టి ఈరోజు రాత్రి ఏకాంత సేవకి ఆ దశావతార స్తోత్రము ఈ పద్యాలు రెండు భగవంతుని ముందు పెడదాం, స్వామికి ఏమి ఇష్టమైతే అది తీసుకుంటాడు వదిలేద్దాం అని చెప్పాను. అని చెప్పిన తర్వాత ఆ పండితుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆ రాత్రి ఏకాంత సేవకి ఆ పాప వచ్చి దశావతార స్తోత్రం పాడిన తర్వాత ఆ దశావతార స్తోత్రము అదేవిధంగా ఈ పండితుడి యొక్క పాండిత్యంతో రాసినటువంటి పద్యాలు రెండు అక్కడ పెట్టారు. పెట్టేసిన తర్వాత తలుపులు మూసేశారు. తెల్లారుజామున సమయానికి భగవంతుడి యొక్క మంగళహారతి కోసం తలుపులు తీసి చూస్తే గుడి నిండా కూడా ఎదురుగా బల్ల మీద పెట్టిన రెండు పుస్తకాలు కనిపించలే, గుడి నిండా కూడా చిన్న 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 కాగిత ముక్కలు. చిన్నప్పుడు మనం ఎల్డబ్ల్యూడీ అని రాసేవాళ్ళం లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి, స్కూల్ అంతా అయిపోయిన తర్వాత మిగిలి పేజీలు ఎన్ని మిగిలితే అని చింపేసి చిన్న చిన్న ముక్కలు రాసి ఎగరేసుకుంటూ పోయేది. ఆ గుడి నిండా కూడా మొత్తం చిన్న చిన్న కాగిత ముక్కలు ఎగరేసేస్తున్నాయన్నమాట. వీళ్ళకి అర్థం కాలేదు, మరి ఈ దశావతార పుస్తకం అది ఎక్కడ అది కనిపించలేదనంటే అది ఎక్కడుంది, భగవంతుడు జగన్నాథ స్వామి యొక్క భుజం మీద ఉందన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు అనేసి. అప్పుడు ఏం చేశారు, ఆ రోజు నుంచి దశావతార స్తోత్రం ఇదే రోజు పాడాలి భగవంతుడికి, ఇంక ఇది శాసనం, ఇది ఏ పండితుడు వచ్చేది లేదు ఏ పద్యాలు రాసేది ఇక్కడ పాడేది లేదు. దశావతార స్తోత్రం స్వయంగా ఎవరు రాస్తారు, అది జయదేవ గోస్వామి 800 సంవత్సరాల క్రితం ఆయన రాశాడు. జయదేవ గోస్వామి రాయడం ఏంటి, ఆయన స్వయంగా అక్కడ పాడాడు, ఆ గర్భగుడిలో నుంచుని ఆయన పాడాడు జయదేవ గోస్వామి. ఆయన గుర్తుగా భగవంతుడు అదే ఇష్టపడుతున్నాడని అందరికి అర్థమైపోయి అప్పటి నుంచి దాన్ని మాత్రమే ఏకాంత సేవలో పాడడం అనేటువంటి ఆనవాయితీగా పెట్టారు. తర్వాత భగవంతుడికి దశావతార స్తోత్రం అంటే ఎంత ఇష్టం అని అంటే భగవంతునికి ఏకాంత సేవ అప్పుడు కప్పేటువంటి కమ్మల మీద కూడా అదే కావాలని ఆయన కోరుకున్నాడు. దశావతార స్తోత్రం ఎంబ్రాయిడరీ చేసి ఇమ్మని చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి ఆ పూజారి ఆ దశావతార స్తోత్రాన్ని ఎంబ్రాయిడరీ చేయడానికి దర్జీని పిలిపించి దాన్ని కుట్టిస్తున్నాడు అనమాట. అర్ధరాత్రి అయ్యేసరికి ఇంకా ఆ దర్జీ వాడికి నిద్ర వచ్చేసి నిద్రపోయాడు. ఇతను చెప్పాడు ఈ పూజారి, నువ్వు అంతా పూర్తి చేసి నిద్రపోవాలని చెప్పి ముందుగా ఈయన నిద్రపోయాడు. ఇంకా ఇప్పుడు పని చేయించుకునేవాడు నిద్రపోతే పని చేసేవాడు ఉంటాడా? టక్కన అంటే అతను కూడా నిద్రపోయాడు. తెల్లారి తర్వాత చూస్తే మొత్తం వస్త్రం నిండా దశావతార స్తోత్రం మొత్తం రాసేస్తుంది. ఈ పూజారి లేచి చూసి ఆ దర్జీవాడితో అన్నాడు, ఏమిటరా రాత్రి అంతా పని పూర్తి చేసిన తర్వాత నిద్రపోయినట్టున్నామనండి. అబ్బాయి లేదండి, మీరు అట్లా నిద్రపోగానే నేను ఇట్లా నిద్రపోయాను అన్నాడు. మరి ఇది ఎవరు పూర్తి చేశారు? జగన్నాథుడే. ఆయనకి ఎంత ఆత్రంగా ఉందంటే దశావతార స్తోత్రం రాసినటువంటి దుప్పటి ఆ కమ్మలి ఏకాంశంలో కప్పుకోవాలని చెప్పి వాళ్ళు రాయడం ఆలస్యం అవుతుంటే ఆయన వెళ్ళి రాసేసుకున్నాడు మొత్తం. అంటే ఒక శుద్ధ భక్తుడు చేసినటువంటి ప్రార్థనని భగవంతుడు ఎంత ఇష్టపడతాడనేది చూడండి. దీని నుంచి మూడు సన్నివేశాల్లో మనకు అర్థమవుతుంది. ఆ జయదేవ గోస్వామి రాసిన ప్రార్థనలు అవి. మనం కూడా బద్ధజీవులం, మనం భగవంతుడికి ఏం ప్రార్థన చేయలేనటువంటిది, ఎలా ప్రార్థన చేయలేదు మనకు తెలియదు. కలుషితమైనటువంటి మనసుతో కామక్రోధ లోభాలతో భగవంతుని ఎలా స్తుతించాలి మనకు తెలియదు. ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి అనేది శుద్ధ భక్తులు ఆయన ప్రార్థించున్నారు. దాన్ని మనం కీర్తిస్తే చాలన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆచార్యులు ఏ దారి చూపించారో ఆ దారిలోనే మనం అడుగుజాడలో నడిచి వెళ్ళాలి. జగన్నాథ స్వామి లీలలన్నీ మీరు వరుసగా చూసుకుంటూ వస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే శ్రవణానికి భగవంతుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఆచార్యుల యొక్క అడుగుజాడలు అనుసరించడానికి ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు, ఇదే మీకు అనిపిస్తుంది. మీరు జగన్నాథ స్వామి ఆలయంలో మీరు గమనించారా, స్వామికి పూలు సమర్పించేటప్పుడు పుష్పాలు తామర పూలు సమర్పిస్తారు, లోటస్. ఆ లోటస్ దేంతో కుట్టి ఉంటుంది? దారంతోనా? దేంతో? అరటి. అరటి బోధి ఉంటుంది కదా, అరటి బోధి నార, ఆ అరటి నారతో కుట్టి ఉంటుంది. దేనికంటే రఘుదాస్ అనే ఒక భక్తుడు భగవంతునికి ఈ పుష్పాలంకరణ చేసేటప్పుడు ఒకరోజు ఏం చేస్తారంటే ఈ అరటి నారతో పూలు అల్లి చక్కగా తీసుకొస్తాడనమాట. తీసుకొస్తే పూజారి దాన్ని చూసి ఆ పూల మాలలు తీసుకుని అరటి నారతో కుట్టారని చూసి ఇసిరి అవతల పడేస్తాడు. ఏమనుకున్నావు, దేవునికి ఇలాంటి పూల తీసుకొచ్చేది నువ్వు, అరటి నారతో తీసుకొస్తావు నువ్వు కుట్టి అరటి నార ఉపయోగించి పూలు కుడతావు అని చెప్పి ఇసురు అవతల కొడతాడు. ఆ భక్తుడు చాలా బాధపడిపోతాడు రఘుదాస్, నేను కుట్టుకొచ్చినవి భగవంతునికి ఉపయోగపడలేదని చెప్పేసి ఆ పూలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేసి ఇంటి దగ్గర పస్తులు, ఇంకా అసలు అతనికి అన్నం కూడా తినాలనిపించదు ప్రసాదం. అలాగే కూర్చొని జగన్నాథ స్వామిని తలుచుకుంటూ ఏడుస్తుంటాడు, జగన్నాథ స్వామి నేను అపరాధం చేశాను, పూజారి అన్నాడు ఇది పనికిరానటువంటి నార అని చెప్పేసి అనండి. పూజారి భగవంతునికి పూలు వేస్తూ ఉంటాడు అనమాట. అంటే అలంకారం చేసేటప్పుడు దాన్ని ఏమంటారంటే మహా శృంగార వేషం అంటారు, తెల్ల భగవంతునికి రాత్రిపూట వేసే వేషాన్ని బాగా అలంకారం చేస్తారు. వస్త్రాలన్నీ అలంకరించారు బాగానే ఉంది, ఆభరణాలన్నీ అలంకరించారు బాగానే ఉంది, ఇంకా తర్వాత ఏం అలంకరించాలి, పూలు. పుష్పాలు వేసేటప్పుడు ఎన్ని పూలు వేస్తున్నా ఎన్ని పూలమాలలు వేస్తున్నా భగవంతుని యొక్క శరీరం మీద ఒక్కటి కూడా నిలవట్లేదు, అన్ని జారి పడిపోతున్నాయి. స్వామి ఒంటి మీద ఒక్కటి కూడా ఉండట్లేదు అనమాట. ఆ పూజారికి భయం వేసింది, ఏదో పొరపాటు జరిగింది, ఏదో అపరాధం జరిగిందని. ఆయన వెంటనే వెళ్ళి భగవంతుని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు స్వామి చెప్పాడు, ఏమయ్యా నా భక్తుడు అరటినారితో పూలు కొట్టుకుని వస్తే ఆ పూలు వద్దని చెప్పి ఇసిరి కొట్టావు, ఆయన ఇంకా ఇంతవరకు కూడా ప్రసాదం కూడా తీసుకోకుండా పస్తుండి పొద్దున్నీ ఆయన అదేవిధంగా వెలిపిస్తున్నాడు, ముందు వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పి ఆ పూలు పట్టరా. నా భక్తుడు ప్రశాంతంగా నిద్రపోకుండా అలా ఏడుస్తూ ఉంటే నేను ఇక్కడ ఏకాంతసేవ పూలు వేయించుకుని నేను ఎలా ప్రశాంతంగా నిద్రపోవాలి? ముందు నా భక్తుడు ప్రశాంతంగా నిద్రపోతే తర్వాత నాది, కాబట్టి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆ పూలు పట్టరా అని చెప్పాను. అప్పుడు వెంటనే పూజారి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి అరటినారతో కుట్టిన పూలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి స్వామికి అలంకారం చేశాడు. అలంకారం చేసేటప్పుడు స్వామి చెప్పాడు అనమాట, నా భక్తుడు చేసినటువంటి సేవను నేను ఎలా స్వీకరిస్తాననే దానికి గుర్తుగా ఈరోజు నుంచి నా ఆలయంలో వేసేటువంటి పూలమాలలు అన్నింటినీ అరటినారతోనే కొట్టండి అని చెప్పన్నారు స్వామి. అందుకే మీరు చూస్తే అక్కడ అరటినారతో కుట్టినటువంటి పూలే వాళ్ళు భగవంతునికి సమర్పిస్తూ ఉంటారు, అక్కడ యాత్రికులు కూడా నా అలాంటి పూలే ఇస్తూ ఉంటారు అనమాట. రఘుదాసు భగవంతునికి అంత దగ్గర. ఒక సందర్భంలో జగన్నాథం రథం బయటకు వచ్చింది. అంటే జగన్నాథం రథం అని అంటే మూడు రథాలు ఉంటాయి, ఆ మూడు రథాలు కూడాను జగన్నాథం రథం పేరే నందిఘోష, అలానే సుభద్రదేవి రథం పేరు దేవీ దళిన, ఆ తర్వాత బలదేవుడి రథం పేరు అది ఋషి అని ఏమని తాళధ్వజ్ అని చెప్పి పేరు అనమాట. ముందేమో బలదేవుడు రథం వెళ్తుంది, మధ్యలో సుభద్రదేవి రథం వెళ్తుంది, వెనకాల జగన్నాథుడు రథం వెళ్తుంది. ఈ రథాలతో వెళ్ళి ఇలా ప్రయాణించేటప్పుడు ఒకసారి జగన్నాథం రథం ఆగిపోతుంది అనమాట. జగన్నాథం రథం ఆగిపోయినప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి గవర్నర్ అది చూసి అంటాడు, ఏంటి రథం ఆగిపోయింది, రథం ముందుకు తీసుకెళ్ళాలి, జనాలంతా ఓ లక్షల మంది వచ్చేస్తున్నారు, జనం అంతా ఇబ్బంది అయిపోతుందని చెప్పి రథాన్ని బాగా గట్టిగా లాగండి అని చెప్పేసి ఎంతమందిలాగినా రథం కదలట్లేదు. అప్పుడు ఈ గవర్నర్ ఏం చేస్తాడంటే మనుషులు సరిపోరు అనుకుంటా అని చెప్పి ఏనుగులు తీసుకొచ్చాడు. ఏనుగులు తీసుకొచ్చి 10 ఏనుగులను పెట్టి రథం ముందుకు కదలని చూపించారు. కదిలించాలని చూస్తే 10 ఏనుగులు పట్టుకొని లాగుతున్నా కూడా రథం కదలట్లేదు. ఈ గవర్నర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన అడిగాడు, ఏమిటయ్యా మీ స్వామి బండరాయా ఏంటి కదలడం మెదళ్ళు, అసలు 10 ఏనుగులు కలిసి రథాన్ని ముందుకు తోస్తున్నా కానీ 5 ఏనుగులు వెనకాల రథాన్ని తోస్తున్నాయి, 5 ఏనుగులు ముందు రథాన్ని లాగుతున్నాయి, అయినా రథం కదలట్లేదు, ఏమిటిది అని చెప్పేసి బ్రిటిష్ గవర్నర్ అడుగుతున్నాడు. అప్పుడు ఈ వాళ్ళు అన్నారు, మనల్ని మమ్మల్ని అడిగి ప్రయోజనం లేదు, భగవంతుడితో ఏదైనా సరే అడగాలన్నా చేయాలని ఆయన శుద్ధ భక్తులకే అది సాధ్యం అవుతుంది, రఘుదాస్ని అడగండి అని చెప్పాను. అప్పుడు ఆ గవర్నర్ రఘుదాస్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమిటి మీ స్వామి బండరాయి కదలడా, ఆయన రథం ఇంకా కదలడా ఇంతేనా అని చెప్పేసి రఘుదాస్ అన్నాడు, ఏంటి మా స్వామిని బండరాయి అంటావా, మా స్వామి పిలిస్తే పలుకుతాడు, చెప్తే వింటాడు, తెలుసా నీ కదేనని. అవునా, పిలిస్తే పలుకుతాడు చెప్తే వింటాడా, అయితే చెప్పండి మీరు పోయి చెప్పండి రథం కదిలిస్తామని చెప్పండి చూద్దాం అని అన్నాడు. అని అంటే వెంటనే రఘుదాస్ చక్కమని రథం పైకెక్కి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్తాడు అనమాట. చెప్పగానే మరుక్షణం రథం ముందుకెళ్ళిపోతుంది. ముందుకెళ్ళిపోగానే ఆ బ్రిటిష్ గవర్నర్ వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, జగన్నాథ స్వామి నిజంగా పిలిస్తే పలికే దైవం, చెప్తే వెంటనే వింటాడు, ఆయన మన ప్రార్థనలు మనం చెప్పగానే ఆయన ఆలకిస్తాడు అని చెప్పి విశ్వసిస్తాడు అనమాట. ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి లీలలు చెప్తుంది జగన్నాథ స్వామి. ఆ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనంటే, శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి రథయాత్ర జరిపేటప్పుడు అద్భుతంగా ఆయన నాట్యం చేసేవాడు, మహాసంకీర్తన చేసేవాడు, 7 సంకీర్తన బృందాలు ఏర్పాటు చేసి 7 గురుచేత కూడా ఆయన సంకీర్తన చేయించేవాడు. అలా సంకీర్తన చేయిస్తున్నప్పుడు అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేసేవారంటే, నాట్యం చేస్తూ చేస్తున్న వారల్లా అకస్మాత్తుగా రథం వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన రథం వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఆ రథం వెనక్కి వెళ్ళిపోవడంలో అంతరార్థం ఏంటంటే, గోపీభావంతో బృందావనవాసుల భావంతో బృందావనవాసులు ఏమంటున్నారంట జగన్నాథ స్వామిని, అవునులే ద్వారకాధీశ అయిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోయావులే, బాగా రాజరికమైన హోదా ఆ దర్పం వచ్చేసింది, ఇంకా బృందావనవాసులు ఈ బృందావనవాసుల యొక్క భక్తి ప్రేమ నీకు ఇవేం అర్థం కావు, మమ్మల్ని మర్చిపోయలేను అని చెప్పి బృందావనవాసులు వెనక్కి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు ఆ విధంగా నిష్ఠూరమని వెనక్కి వెళ్ళిపోతుందంటే వెంటనే కృష్ణుడు తక్కన ఆగిపోయి, ఏంటి ఎక్కడా ఎక్కడ మిమ్మల్ని మర్చిపోయింది, నేను మిమ్మల్ని మర్చిపోయినా, భలేవాళ్ళే మీరు అని ఆగిపోయాడు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ బృందావన వాసుల భావంతో అవునులే మమ్మల్ని మర్చిపోయా ద్వారకాధీశ అయిన తర్వాత ఆయన రథం వెనక్కి వెళ్ళిపోగానే వెంటనే జగన్నాథుడు తక్కన ఆగిపోతాడు, ఎక్కడ మిమ్మల్ని మర్చిపోయింది నేను అని చెప్పి ఆగిపోతాడు. సో రథం ఆగిపోవడంలో అంతరార్థం ఇదేనమాట. రథం మధ్య మధ్యలో ఆగిపోతుంది కదా, చైతన్య మహాప్రభు దగ్గర మొదలైంది ఆ రథం ఆగిపోవడం, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈరోజు రథయాత్ర మొదలవుతుంది, ఇప్పుడు స్వామిని బయటికి తీసుకొస్తూ ఉంటారు, రథం మధ్య మధ్యలో టక్కున ఆగిపోతుంది. ఆగిపోవడం ఏంటంటే, మీరు కూడా ఎవరైనా సరే దారిలో వెళుతూ వెళుతూ ఒక వ్యక్తి కనిపించాడు, ఏమయ్యా ఈ మధ్య అసలు మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు పూర్తిగా, ఆ పెద్ద ఉద్యోగం వచ్చేసింది, ఇంకా మొత్తం హోదా మారిపోయింది, ఇక అసలు మమ్మల్ని పట్టించుకోవడం మానేసావులే అని నిశ్చూరం వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడు ఆ వ్యక్తి, టక్కున ఆగిపోతాడు, ఏంటి మిమ్మల్ని మర్చిపోయినా ఎక్కడ మర్చిపోయింది అని. అలా జగన్నాథ స్వామి రథం మాటమాటికి ఆగిపోతుంది, ఎందుకంటే ఆయన మాటమాటికంటే మిమ్మల్ని నేను ఎక్కడ మర్చిపోతున్నాను, మిమ్మల్ని నేను ఎక్కడ మర్చిపోతున్నాను, మిమ్మల్ని మర్చిపోయేటువంటి ప్రసక్తే లేదు, మిమ్మల్ని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి జగన్నాథుడు మనకి భరోసా ఇస్తున్నాడు, భరోసాతో పాటు బాధ్యత కూడా ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని మర్చిపోవట్లేదు అని అంటున్నాడు అంటే మరి మనం ఆయన మర్చిపోకుండా ఉన్నావా, మనం ఆయన గుర్తుపెట్టుకుంటున్నావా. సో ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు అంటే భరోసా వెనకాల బాధ్యత కూడా ఇస్తున్నాడు. ఆయన మనల్ని మర్చిపోవడంలే, మనం కూడా ఆయన మర్చిపోకూడదు. పొద్దున్న లేస్తే ఈ ప్రపంచంలో భగవంతుని కృష్ణుని మర్చిపోయేటువంటి ప్రమాదమే ఎక్కువ ఉంది. ఏమైనా సరే ఏ కార్యక్రమాలైనా ఏ విషయాలైనా కృష్ణుని మర్చిపోయే ప్రమాదం ఈ ప్రపంచంలో ఎక్కువ ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద భయం ఏది అని అంటే చాలా మంది టక్కున మృత్యు అంటారు. మృత్యు కాదు భయం, దానికన్నా పెద్ద భయం భగవంతుని మర్చిపోయే ప్రమాదం ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఆ ప్రమాదం నుంచి మనల్ని గట్టెక్కించడానికి, మనకి ఆ భగవంతుని యొక్క స్మరణ, కృష్ణ స్మరణ కలగజేయడానికి భగవంతుని మనల్ని ప్రోత్సహించేటువంటి అనేక పద్ధతుల్లో ఒక పద్ధతే ఈ రథయాత్ర. ఈ రథయాత్ర పేరుతో ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక్కసారి భగవంతుని జగన్నాథుని స్మరిస్తూ ఉంది. ఎంతోమంది జగన్నాథ స్వామి దర్శించడానికి పూరి జగన్నాథ్కి వెళ్ళి ఉంటారు. 20 లక్షల మంది, 20 లక్షల మంది పూరి జగన్నాథ్కి వెళితే 20 కోట్ల మంది ఆ పూరి జగన్నాథ స్వామి రథయాత్రని చూస్తూ ఉంటారు, లేదా అందులో పాల్గొంటూ ఉంటారు వేరే వేరే చోట్ల. ఈరోజు తిరుపతిలో కూడా సాయంకాలం సంస్కృత విద్యాపీఠంలో రథయాత్ర ఉంది, ఎంతోమంది వెళ్ళి అక్కడ పాల్గొంటారు. హైదరాబాద్లో రథయాత్ర ఉంది, ఇంకెన్నో చోట్ల రథయాత్ర జరుగుతుంది. ఇదంతా కూడా ఈ ఘనత అంతా కూడా జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ఘనత అంతా కూడా ఎవరిది? శ్రీల ప్రభుపాదుల వారిది. శ్రీల ప్రభుపాదకి జగన్నాథ స్వామి రథయాత్ర అంటే ఒకప్పుడు పూరిలో జరిగేది, మహా అయితే ఒరిస్సా రాష్ట్రంలో జరిగేది, భారతదేశంలో కూడా అంతటా జరిగేది కాదు. కానీ జగన్నాథ స్వామి రథయాత్రని భారత వ్యాప్తం చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ స్వామి రథయాత్రను చేయించినటువంటి, జగన్నాథ స్వామి రథయాత్రను జగత్తంతా కూడా వ్యాపింపజేసినటువంటి మహాభాగవతులు ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. మొట్టమొదటి జగన్నాథ స్వామి రథయాత్ర ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి న్యూయార్క్, చికాగో, డెట్రాయిడ్, ఆ తర్వాత లండన్, మళ్ళీ అక్కడి నుంచి రష్యా, ఇలా మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపింపజేయించేశారు. ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర అంటే జగత్తంతా జరుపుకున్నటువంటి రథయాత్ర అనమాట. అందుకని ఆచార్యుడికి మనం ఎంతో రుణపడి ఉంటాం. దేనికంటే జగన్నాథ స్వామి యొక్క లీలలు అందరికీ చెప్పడం ద్వారా, అందరికీ శ్రవణ కీర్తన యొక్క ప్రాధాన్యతను బోధించడం ద్వారా జగన్నాథ స్వామి యొక్క రథయాత్రను ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నట్లు చేసింది ఎవరు అంటే ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు ఆయుధం ఒక్కటే, ఏమిటది? శ్రవణం, కీర్తనం. ఈ ఆయుధంతో ఆయన జగన్నాథ స్వామిని జగత్తంతా వ్యాపింపజేయించాడు అనమాట. అందుకని ఆ ఆచార్యుడి యొక్క అనుగ్రహాన్ని మనం స్మరించుకుంటూ ఇక్కడ మీరు చూడండి, ఒక శ్లోకం ఉంది. ఇది శ్రీ జగన్నాథ అష్టకం నుంచి మనం తీసుకున్నటువంటిది. ఈ శ్లోకం సాక్షాత్తు మనం శివుని యొక్క అవతారంగా చెప్పుకునేటువంటి శంకరాచార్యుల వారు రాసిన జగన్నాథ అష్టకం నుంచి ఈ కీర్తన తీసుకున్నాను నేను. ఆయన జగన్నాథ అష్టకం పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారు రాశారు జగన్నాథ అష్టకం. ఆ జగన్నాథ అష్టకంలో ఐదవ స్తుతి అన్నమాట ఇది. ఈ స్తుతి చూడండి ఏమనుందో.
రథరుడో గచ్చన్ పది మిలిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతి పదము పకర్ణ్య సదయా దయా సింధుర్బంధు సకల జగతం సింధు సుతయా జగన్నాథ స్వామి నయన పాతగామి భవతుమి జగన్నాథ స్వామి నయన పాతగామి భవతుమి
రథారుడు గచ్చన్ పది మిలిత భూదేవ పటలై. స్వామి జగన్నాథ స్వామి రథారుడై వస్తూ ఉంటే భక్తులందరూ కూడా స్తుతి ప్రాదుర్భావం ప్రతి పదం ఉపకర్ణ్య సదయ, అంటే భక్తులు సాధువులు అందరూ కూడా జగన్నాథ స్వామి యొక్క లీలని అద్భుతంగా కీర్తిస్తున్నారు ఆ రథయాత్ర జరుగుతున్నప్పుడు. అలా కీర్తిస్తూ ఉంటే దయాసింధుర్ బంధు, దయాసింధు ఆయన కరుణాసింధు అంటామే, బంధు మనందరికీ కూడా బంధువు, సకల జగతం ఈ జగత్తందరికీ కూడా బంధువు జగన్నాథుడు. సింధు సుతయ, సింధు సుతయ అంటే ఎవరు? సింధు సముద్ర పుత్రిక. సింధు సుతయ అంటే ఎవరు? సముద్ర పుత్రిక లక్ష్మీదేవి. లక్ష్మీ సమేతుడైనటువంటి జగన్నాథ స్వామి నయన పథగామి భవాతుమి, నయన పథగామి నా నేత్రాలకు దర్శనమివ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. జగన్నాథ స్వామి ఎప్పుడు నా నేత్రాలకి దర్శనమిస్తావు అని చెప్పి ప్రార్థిస్తున్నారు అనమాట. అందుకని అందరం కూడా ఈరోజు ప్రార్థించాల్సింది ఏంటంటే జగన్నాథ స్వామి ఎప్పుడు మా కళ్ళకు దర్శనమిస్తావు, నేను కొత్తగా ఎప్పుడు కళ్ళకు దర్శనమిస్తాను అడిగేది ఏముంది? ఎదురు కనిపించట్లేదా? మరి కొత్తగా కళ్ళకు దర్శనం ఎప్పుడు ఇస్తావని అంటే దాని అర్థం మనం భగవంతుని యథార్థంగా ఎప్పుడు కళ్ళతో చూడగలుగుతామంటే కలియుగంలో చెవులతో చూసినప్పుడే కళ్ళతో చూడగలుగుతాం. ఈరోజు ఇప్పుడు జగన్నాథ స్వామి చరిత్ర మనం తెలిసిందే, అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పుకున్నాం. దానివల్ల ఇప్పుడు సాయంకాలం వెళ్ళి జగన్నాథ స్వామిని అక్కడ చూసినప్పుడు ఈ లీలలన్నీ గుర్తుకొస్తాయి, అప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. అది నిజమైనటువంటి దర్శనం. సో నేత్ర దర్శనం కలగాలంటే ఏం జరగాలి? ముందు తత్వదర్శనం, శ్రవణం జరగాలి. సో జగన్నాథ స్వామి స్వరూపం ఉండేదే ఆ శ్రవణానికి ప్రాధాన్యత ఎంతో ఉంది ఆధ్యాత్మిక జీవితంలో అని చెప్పి చెప్పడానికి. అందుకని ఈరోజు అందరూ కూడా జగన్నాథ స్వామికి చరిత్రను ఇంకా చదవండి. జగన్నాథ స్వామి లీలలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఆ లీలలన్నీ కూడా చదవండి, లేదా భక్తుల ద్వారా వినండి. జగన్నాథ స్వామికి కృపను ఈరోజు సంపూర్ణంగా పొందడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవకి, శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయకి, శ్రీల ప్రభుపాదికి నిజాయి గౌర్ ప్రేమనంది. హరి హరి బోల్.